మనము తల వంచుకుందాము. ప్రియమైన ప్రభు యేసు, ఒక పిలువబడిన ప్రజలుగా లోకం నుండి వేరు చేయబడి దేవునికి ప్రతిష్ఠించుకున్న వారిగా మా యొక్క స్థలము స్థానమును గుర్తింపునకు మమ్ము తెచ్చుటకు జీవింపు చేయు దేవుని శక్తి యొక్క కృంభనింపు కొరకైన ఘనమైన ఆత్మతో ఎదురు చూచుచు మరొకసారి నీ నమ్ములో మేము కొడుకుని ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదములు మమ్ము నడిపించుట్లుగాను మేము చేయు వాటిని చెప్పు వాటిలోను ఈ రాత్రి ప్రభువా అనుగ్రహించు. తద్వారా నీ నామమును కవి మహిమా ఘనతలు తెచ్చినట్లు ఈ రాత్రి ప్రభువా అనుగ్రహింపు. ఆమేన్. ప్రేమైన వారలారా, నేను తిరిగి రాత్రి ఆలయంలో ఉండటానికి మీతో కూడా ఉండటకు నేను ఆనందంగా ఉన్నాను. ఇది వేడిగా ఉన్నదని నాకు తెలుసు. అయితే నేను నా భార్యతో మాట్లాడాను. అక్కడ 90, 95, 96 లేక కొంత ఉంటుంది. ఇక్కడ కంటే కొంచెం వేడిగా ఉన్నది. కాబట్టి వేడి వాతావరణానికి నేను అలవాటు పడ్డాను ఇప్పుడు. కనుక ఈ అద్భుతకరమైన ఈస్టర్ సందర్భంలో ఆలయంలో ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందంగా ఉన్నాను. ఈ ఉదయం ఆ యొక్క పెద్ద వర్తమానం కొరకు నేను క్షమాపణ కోరుతానని నేను చెప్పట్లేదు. అయితే నేను మీ యొక్క ఓపికను భంగపరిచి తిరిగి రాత్రికి రమ్మట్లేదు. అయితే ఆ వర్తమానమును నేను మీకు ఇవ్వాలని ఆశపడ్డాను. తద్వారా మీరు ఈ పునరుద్ధానములు భాగమై ఉన్నారు కనుక అవునా? దాని గురించి భయపడవద్దు, ఎన్నడూ వద్దు. అవునా? దాని గురించి ఆనందించుడి. ఏది ఎక్కడి కూడా దాని నుండి మిమ్మలను వేరు చేయలేదు. ఏది లేదు. దేవుని యొక్క రాజ్యములో నిరంతరము భద్రతతో ఉన్నాము. దేవుడు ఆయన యొక్క ముద్రను మీ మీద వేసినప్పుడే గమ్యం యొక్క అంతమున మీరు ఉండి ఉంటుంది. ప్రభుత్వం వారు పొట్లం పైన ముద్ర వేసినప్పుడు రైల్వే వారు తలుపు పైన ముద్ర వేస్తారు. ఆ బండి దాని యొక్క గమ్యం చేరే వరకు దాని జోలికి పోరు. దేవుడు ఒక మనిషిని మీద ఆయన ముద్ర వేస్తాడు. ముద్ర పరిశుద్ధాత్మయున్నాడు. ఒక మనిషిని ఆ విధంగా ముద్రించినప్పుడు అతడు తన యొక్క నిత్యత్వ గమ్యములోకి వెడతాడు. ఏ వ్యక్తి కూడా ఏనాడు ఎప్పుడు వెనుకకు వెళ్ళడు. నేర్పించుకోండి, ఎఫెసు 4:30 ఇలా చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని తద్వారా మీరు అన్ని సమయముల కొరకు ముద్రించబడతరి. మీరు నిరంతరము ముద్రించబడతరి. మీరు ముద్రించబడతరి దేవుని రాజ్యంలోకి పరిశుద్ధాత్మను బట్టి నిరంతరముగా ఉండటకు ముద్రించబడతరి. ఆ తర్వాత దయ్యము నీకు తాకోన వేస్తుంది. అతను నీకు అన్యాయం చేస్తాడు మరియు నీ మీద నేరం మోపుతాడు. నీవు లేనట్టుగానే తలంచులాగున ప్రయత్నించును, కాని అతని మాట వినకు. నీవు మరణములోండి జీవులోనికి దాటిలున్నావని నీకు తెలుసా? నీవు ఒకనాడు ప్రేమించడమని ఇక ఎన్నడూ ప్రేమించవని నీకు తెలుసా? దేవుని యొక్క ప్రతి మాటను నీవు నమ్మియున్నావని నీకు తెలుసా? దేవుడు నేరుగా మన మధ్యనే పనిచేయునని మీరు చూచియున్నారు. ఆయన ఘనమైన ఉన్నవాడు అని అపజేమిరుగని రుజువులతో చూచియున్నారు. ఆయన నామములు ఏది చెప్పబడినదో, ఆయన నామములు ఏది ప్రవచింపబడినదో, అది ఏమని చెప్పబడినదో, ఖచ్చితంగా ఏమి జరిగినదో మీరు గ్రహించారు. చిటి చివరికి విజ్ఞాన శాస్త్రము, వార్తాపత్రిక, ఛాయాచిత్రము, కెమెరాలు, విలేకరులు ప్రతి ఒక్కటి దానిని గుర్తించవలసి ఉండేను. చూశారా? వారు కోరినా లేక కోరకపోయినా ఎలాగైనా వారు చేయనట్లుగా దేవుడు వారి చేత చేయిస్తాడు. అవును, అది తెలియబడినట్లుగా చేస్తాడు. ఒక చిన్న గుంపై ఉన్నవారము జ్ఞాపకపరచుకోండి, ఆయన వచ్చినది అది ఒక పెద్ద గుంపు కోసము కాదు. చిన్న మందా భయపడకుడి, అది మీ తండ్రి అభీష్టమైనది. అవును, సేవకుని అభిషేకము జరిగించక మునుపు మీ యొద్ద ఒక మాటను విడిచిపెట్టాలని కొంచెం చేపు నేను కోరుతున్నాను. హెచ్చరిక చేయనది అది. ఇది చాలా హెచ్చరిక కలుగు చేయనది. కొంచెం నీవు ఎరగక మునుపు ఇది ఖచ్చితంగా సంఖ్యకు సరిపడేది. నేనట్లు లేదు, అయితే అది మీ మధ్య వదిలి పెట్టాలని కోరుతున్నాను. ఇక్కడున్న వారిలో ఎవరైనా ఎప్పుడైనా పశువులను సంకరము చేయుట చూచున్నారో లేదో నాకు తెలియదు. అలాంటి వాటిలో ఉన్నది నేను నమ్మనది. అయితే అది చేయుట లేక అది జరుగుట నేను గమనించాను. మగదాని యొక్క వీర్యము తీసి తాకటానికి చాలినంత చిన్న లోహపు దానిపైన ఉంచి, చిన్న పుల్లలాడి దానిపైన దాన్ని ఉంచి, దానిని ఒక చలువరాతి ముక్కపైన పెట్టుట, దాన్ని పెద్దగా చూయించు, ఆ అద్దాలను త్రిప్పుట. ఎన్నిసార్లు త్రిప్పుతారో నాకు తెలియదు. ప్రకృతి సంబంధమైన కళ్లతో ఇలాంటి సాధారణమైన అద్దాలతో నీవు ఏమీ చూడలేవు. అయితే అది పెద్దదైపోయినట్లయితే, 100 లేక 150 సార్లు పెద్దదైపోయినట్లయితే, ఆ యొక్క చిన్న వీర్యం యొక్క చుక్క పైన బహుశా 50 లేదా 100 చిన్న క్రిములు చుట్టూ తిరుగుతూ ఉంటవి. ఇంకా అనేకమైన గుడ్డ వలె ఆడదానిలో మగదానిలోనికి వచ్చుచుట్టవి. అవి కలుసుకున్నప్పటికీ, అవి కలిసి వచ్చినప్పటికీ, కలిసిన ఆ మొదటి రెండు అతుక్కుంటవి, కలిసిపోతవి. ఆ 10 లక్షల్లో కేవలము బ్రతికే వారు ఒక్కరు మాత్రమే. దాని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అక్కడ ఒకే విధమైన బీజకణమున్నది, ఒకే విధమైన అండమున్నది, రెండు కూడా ఒకే విధముగానే ఉన్నవి. అయితే అక్కడ ఒకటి మాత్రమే జీవించబోతున్నది. అక్కడ మొట్టమొదట దెబ్బ కొట్టినది అది నిర్ణయించబడలేదు. ఎందుకంటే కొన్నిసార్లు అండము వెనకాల వెనుక ఉంటుంది, బీజకణము వీర్యము మధ్యలో ఉండి ఉండవచ్చు. ఒకదానిపైగా ఒకటి ప్రాగిపోయినవి. అది అబ్బాయి లేక అమ్మాయి అవుతుందా, ఎర్ర తలకట్టు నల్ల జుట్టు అవుతుందా, లేక అదేమై ఉంటుందా అనేది, అది ఎరగటానికి బుద్ధి కుశలత అవసరమవుతుంది. అది దేవుని యొక్క ఏర్పాటు కాక అది ఇంకొకటి కాలేదు. ఏర్పాటు అది అబ్బాయి అయినది లేక అమ్మాయి అయినది లేక ఏమి కాబోతున్నది, చివరిగా ప్రకృతి జన్మలో కూడా ఏర్పాటే అయి ఉంటున్నది. ఈ చిన్న అండములోకి ఆ చిన్న బీజకణము క్రిందకు పైకి, పైకి క్రిందకు ప్రాగుతూ ఉన్నప్పుడు చిన్న తోకలు రాలిపోతవి. తర్వాత ఏమి కాబోతున్నదో దాని యొక్క బిడ్డ వెన్ను పూస ఆరంభమవుతుంది. జంతువో బిడ్డయో లేక అదేమోనో దానిది ప్రారంభమవుతుంది. మిగిలిన లక్షల కొలది అండములు, లక్షల కొలది బీజకణములు, మరి ఒకటి మాత్రమే బ్రతుకుతుంది. అన్ని ఒకే విధంగా ఉన్నవి. అయితే ఏది జీవించబోతున్నదో ఏర్పాటు ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మిగతావి చచ్చిపోతవి. 10 లక్షలకు ఒక్కటి. ఇశ్రాయేలు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు ఒక్క ప్రవక్త వర్తమానే వారందరూ నమ్మిరి. మోషేని బట్టి దేవుని యొక్క సూచికలను వారు చూశారు. వారిలో ప్రతి ఒక్కరూ వాటిని చూచారు. వారిలో ప్రతి ఒక్కరూ ఐగుప్తు నుండి బయటికి వచ్చారు, ఏదో సముద్రము గుండా నడిచిపోయారు. మోషేని బట్టి బాప్తిస్మ పొందిరి. దేవుని యొక్క శక్తి అతని తాకినప్పుడు, ఆత్మలో అతడు పాలినప్పుడు, మిరియాము తీరం పైకి క్రిందకు పరుగులు తీస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ చూశారు. వారిలో ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి ఆకాశం నుండి పడిన పరలోక మన్నాను స్వచ్ఛమైనదిగా భుజించారు. కొట్టబడిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారిలో ప్రతి ఒక్కరూ తగారు. మరియు అతడ 2 మిలియన్ల ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టారు. ఎంతమంది అయ్యారు వాగ్దాన భూమికి? 2 మిలియన్కు ఒక్కరు. వారందరూ ఏమైపోయారు? వారు నశించిపోయారని యేసు చెప్పియున్నాడు. అరణ్యములో మీ పితరులు మన్నాను తిరిగి 30 సంవత్సరాల కాల వ్యవధిలో వారందరూ చనిపోయారని నేను మీతో చెప్పుచున్నాను. ఈ రాత్రిలో కథలిక్కులు, ప్రొటెస్టెంట్లు మరియు అందరితో లెక్క పెడితే ప్రపంచంలో సుమారు 500 మిలియన్లు క్రైస్తవులు ఉంటారు. యేసు రాకడలో వచ్చినట్లయితే, నేనిప్పుడు ఏమి చెప్పింటినో చెప్పినట్లుగా చెప్పిన ప్రకారంగా ఆ రాకడలోకి రాత్రి 500 మంది పొగొట్టబడతారు. బహుశా అన్ని దేశాలను లెక్కించినప్పుడు అది ప్రతి దినము కొరకు అవుతుంది, అది లెక్కకు రాలేదు. కాబట్టి ఏ సమయంలోనైనా అది కావచ్చును. అవును, ఓహో క్రైస్తవులారా, దేవుని యొక్క సర్వాంగ కవచముతో మనము నడుము బిగించుదాము. ఏ విధముగా ఆయన సేవించవలను, ఏ విధముగా ఆయన ప్రేమించవలను మనము ఎరిగినంతగా మనము చేద్దాము. ఆ గొప్ప సమయము కొరకు ఎదురు చూద్దాము. తరతరముల నుండి వచ్చినటువంటి బహు జన సమూహములు, గొప్ప మిలియన్లు లోపలకు వెళ్ళువారు కాలేరు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి ఒక్క దినము తరము ముగుస్తుంది. ప్రతి దినము నోహు దినాలలో అది ఉన్నట్లుగా మనిషి కుమారి రాకడ ఎందు ఉండును. అక్కడ నీటి ద్వారా 8 ఆత్మలు రక్షించబడేది. అయితే ప్రతి ఒక్క దినము ఒకరి కొరకు, కొందరి కొరకు 40 సంవత్సరముల కాల వ్యవధి ముగుస్తుంది. అవునా? ప్రతి ఒక్క దినము రాజ్యంలో అనేక మంది ముద్రించబడుతున్నారు. ఒక్క దినమున ఆఖరి వ్యక్తి వచ్చును. ఇప్పుడే మనము మన యొక్క మంచి మనస్సుతో ఉండగని మనమిప్పుడే నిశ్చిత చేసుకుని ఉందాము. ఆలయములు మరియు ప్రజల మధ్యను, ఎక్కడైతే పరిశుద్ధాత్మ ప్రజల మధ్య తనకు తాను మన మధ్య బయలుపరుచుకున్నదో ప్రతిదీ సరైనదని నిర్ణయించుకుందాము. ఆయన ఎదుట సరియే అని నిలబడదాము. నీవు నిలుపు చేయవద్దు. ఆ యొక్క జీవింపజేయు శక్తి లోక కార్యకలాపాల నుండి నిన్ను తెచ్చే వరకు రాత్రి పగలు విశ్రమించవద్దు. దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవింప చేయబడి దేవుని యొక్క రాజ్యంలోకి నిజముగా తీసుకుని రాబడిన నీవు ఎంత ఆనందంగా ఉంటావు. దేవుడు ఏం చేస్తున్నాడో అందుకై ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ రాత్రి మగలు ఆనంద భాష్పాలతో మన ముఖాలపై మనం ఉండవలసి ఉన్నది. ఈ రాత్రి చిన్న మార్పు మన యొక్క పరిచర్యలో ఉన్నది. ఇక్కడినే మంచి సహోదరుడు సహోదరి క్యాప్స్ మనకు ఉన్నాడు. మన కొరకై అతడు నాజరీన్ ఆలయం నుండి వచ్చినవాడు. అది నిజమే నేను అనుకుంటున్నాను సహోదరుడా క్యాప్స్. ఈ రాత్రి చేతులుంచి మన చేత అభిషేకించబట్టుకు ఆశపడుతున్నాడు. ఎవరికైనా ఇవ్వటానికి మన యొద్ద పత్రాలు లేవు. ఆయనను మనకు మనము గుర్తించబడిన వారము. మనకు పత్రికలు ఉండగలవు. అయితే నిజముగా అభిషేకించబడిన దైవ సేవకుడు అతని యొక్క పత్రములు పరలోకములు ఉన్నవి. అవును కదా. బైబిల్ గ్రంథముతో అతని యొక్క జీవితమును దేవుడు గుర్తించే కాలము బైబిల్ను బోధించుటకు అతనికి హక్కులున్నవి. అదే అతని యొక్క యోగ్యతలని ఆనవాలు పత్రాలని మనం నమ్ముతున్నాము. మరిప్పుడు సోదరు క్యాప్స్ అధికారయుక్తంగా నజరేను ఆలయంలో అభిషేకించబడ్డాడు. అయితే ఈ రాత్రి అభిషేకం నిమిత్తమై పెద్దలు మొదలగు వారు అతనిపై చేతులు పెట్టాలని అతని కోరుచున్నాడు. ఈ వర్తమానమును మోసుకుని పోటు కొరకై ఎంతటి సాహసకార్యమది. నేను టూసన్లో ఉన్నప్పుడు నేను సమాచారములు విన్నాను. అలాంటి అద్భుతకరమైన సమాచారములు విన్నాను. ఈ ఇద్దరు మనుషులు ఎంతో సాహసముతో పట్టుకున్నారు. అంత సాహసముగా వెలుగు స్తంభమును పట్టుకుని ఉన్న మన యొక్క ప్రశస్త సహోదరు నేవల్కి సహోదరు క్యాప్స్ అతని యొక్క సహకారాన్ని గురించి వివరణలు నేను విన్నాను. మేము సహోదరు నేవల్ మీద మా చేతులు పెట్టాము. అయితే సహోదరు క్యాప్స్ మీద కాదు. దైవ సేవకుల వారిని సహోదరు జాక్సన్ ఇక్కడ ఉన్నట్లయితే ఇంకా తదితరులను నేను కొరుతున్నాను. సహోదరు రెడల్ ఇక్కడున్న సంఘ పెద్దలను కొద్ది నిమిషాలు ఇక్కడికి పైకి రాగలిగినట్లయితే వచ్చి సహోదరు క్యాప్స్ మీద చేతులు పెట్టాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం ఎలా కనుగొంటున్నాము, వారు ఆ విధంగానే చేస్తున్నారు. వారు వారిపైన చేతులు పెట్టి అప్పుడు వారిని వేరు వేరుగా పంపియున్నారు. తిమోతి విషయంలో ఆ విధంగానే చేశారు. ఇలా చెప్పబడినది, నీలోనున్న వరము ద్వారా అది నీ అవ్వయైన లోయలోను ఆ యొక్క మనుషుల్లో అక్కడ ఒక వరమున్నదని వారు దాన్ని గమనించారు. పెద్దలు చేతురుచుడు ద్వారా అతనిలోకి అది వచ్చిందని వారు గమనించారు. కడవరి దినపు సహోదరులు కడవరి దినము వర్షము ప్రియులు లేచి అది కలుపు చేసింది. ఆ విధముగా చేయడం ద్వారా అతనికి ఒక వరమును ఇచ్చి ఉన్నారని వారు తలంచారు. లేదు, వరము ఎప్పుడూ అతనిలో ఉన్నది. అతనిలో వరమును దేవుడు ఎప్పుడూ ఉంచి ఉన్నాడని వారు నమ్మియున్నారని అది మంజూరు చేయబడుతుందని వారు అతనిపై చేతులుంచారు. చేతులు పైన పెట్టడం ద్వారా దాన్ని వారు మంజూరు చేశారు. ఇక్కడ ఆలయంలో ఉన్న ఈ మనుషులు వారి యొక్క ఆత్మలో వారు జీవింపు చేయు శక్తిని కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. సహోదరైన మీరు పైకి వచ్చినట్లయితే సహోదరు రెడల్ ఇక్కడ ఆలయంలో ఉన్న మిగతా వారు పెద్దలు మరియు చుట్టూనున్న సహోదరి ఆలయం వారు సహోదరు క్యాప్స్ పైన చేతులుచ్చడానికి ఈ సభకులు ఎదుట మనము మంజూరు చేయటం వలన అభిషేకం పొంది దేవుడు అతన్ని ఎక్కడికి పిలుచుడో అక్కడ ప్రభువైన యేసు సువార్తను బోధించుటకు పంపవటకు పైకి రండి. జన్మను బట్టి ముందుగానే అతడు మనలో ఒకడయ్యున్నాడు. అతని వర్తమానాన్ని నమ్మియున్నాడు కాబట్టి అతడు మనలో ఒకడు. వాక్యం ఒక సత్యము కొరకు అతను నిలబడి ఉన్నాడు కాబట్టి అతడు మనలో ఒకడు. సహోదరు క్యాప్స్ మీ ఎదుట చేతులు పెట్టడం ద్వారా అతడు మనలో ఒకడని అధికారికంగా అభిషేకిస్తున్నాము. సహోదరు రెడల్, సహోదరు క్యాప్స్, సహోదరు నేవిల్, సహోదరు జూనియర్ జాక్సన్, ఇక్కడ ఉన్న ఏ ఇతర దైవ సేవకుల వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ రాత్రిలో వారి సొంత పరిచయం వారికి ఉన్నావని నేను ఊహిస్తున్నాను. కాబట్టి సహోదరు క్యాప్స్ కు క్యాప్స్ నేరుగా పైకి రండి. న్యూయార్క్ నుండి వచ్చిన వారు సహోదరు ఆంటర్ వారు ఎక్కడ? సహోదరు అంతోని వారు వెనుకకు వెళ్లాలని అనుకుంటున్నాను. ఇక్కడున్న ఇతరులు ఎవరైనా మాతోనున్నవారు ఇక్కడికి పైకి వచ్చి మాతో ఉండవల్లని మేము సహోదరు క్యాప్స్ ను నమ్ముతున్నామనే గుర్తింపుగా మనము సహోదరు క్యాప్ ను నమ్ముతున్నామనే గుర్తింపుగా ఇప్పుడు మాతో నిలబడాలని కోరుచున్నవారు కోరుచున్నాము. మీలో ఎంతమందికి సహోదరు క్యాప్స్ తెలుసు? మీ చేయి పైకెత్తండి. సరే, మీ చేయి దించండి. అతను దేవుని యొక్క సేవకుడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? మీ చేతులు పైకెత్తండి. మన సహోదరునిగా మనం అతన్ని ప్రేమిస్తున్నాము. అభిషేకించుడియని మనం ఏది పిలుస్తున్నాము అది ఖచ్చితంగా ఈ పద్ధతి కాదు. అయితే ఈ పాట నేను పడలేను, అయితే అది పాడుటకు ప్రయత్నించుటకు నాకు సహాయం చేయండి. ఒక రోజున ఆలయంలోకి ఒక ప్రవక్త వెళ్లాడు. అతడు ఆలయంలోకి వెళ్ళగా అతడు మంచి మనిషి, అయితే అతడు రాజైన ఉజ్జియా భుజములపై అనుకుని ఉన్నాడు. అతడు మంచి మనిషే అయినను ఒక దినమున అతడు ఒకటి ఆలయంలో చూశాడు. అతడు దర్శనం చూసినప్పుడు ముందెన్నడూ చూడనిది అతడు చూశాడు. రెక్కలు కలిగిన దేవదూతలు ఆలయమంతట్లో ముందుకు వెనుకకు ఎగురుచు సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పుచున్నట అతడు విన్నాడు. సహోదరా రా, ఆ చూశారా, పరిశుద్ధుడు 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 సర్వశక్తిమంతుడు ప్రభు. బెన్ అతడు అలాగ చేయగా ఆలయం యొక్క గుమములు కదిలిపోయినవి. అతడు చెప్పాడు, అయ్యో నేను నశించుతని, ఎందుకనగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అన్నాడు. దేవుని యొక్క సన్నిధానములు అతడు గ్రహించగలిగాడు. అతడు ప్రవక్త అయినప్పటికీ అతడు తప్పు చేసిన వాడని గ్రహించాడు. అతడు గ్రహించాడు. అతడు చెప్పాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జిల్లు మధ్య నివసించువాడను అని చెప్పాడు. దేవదూతుల్లో ఒకటి ఎగిరి వచ్చి అగ్ని కొరివి తీసుకుని అతని పెదవులు ముట్టి నరపుత్రుడా ప్రవచించు అని చెప్పాడు. సహోదరి, దానిమీద ఒక పల్లవిని ఇవ్వగలవా? నీవు అంగీకరిస్తే ఎంతమందికి ఈ పాట తెలుసు? ఒక్క వచనం మనం సరే. పెద్దలు నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు సహోదరుడు క్యాప్స్ మీద చేతులుంచుతారు. ఇప్పుడు మనము తల్లవంచుకున్నాము. ప్రియమైన దేవా, జీవింపు చేయు జీవం గల ఆత్మ, మా సహోదరుల మధ్య పరిచయ చుడుట చూచుచుండగా తిరిగి దేవాలయపు గడపలు కదులుచున్నవి. అతడు తప్పక వెళ్లవలయునని పైనుండి దీనిని ఇతడు భావించుచుండగా, దేవా నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా నీ అందలే పెద్దలుగా మేము అతనిపై చేతులుంచి మా కుడి చేయి సహవాసముగా అతనికి చూచున్నాము. మా చేతులు అతనిపై పెట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు అతని లోనికి పంపుచున్నాము. అతని యొక్క పెదవులను అతని యొక్క ఆలోచనలను అతని సంపూర్ణ ఉనికిని నీవు అభిషేకించమని వేడుకొనుచున్నాము. నీవు ఎక్కడికైతే అతన్ని పిలిచెదవో అట్టి ప్రతి మూలకు ఈ సువార్త వర్తమానమును అతను తీసుకుని పోవునుగాక. ప్రభువా అది అనుగ్రహించము. యేసుక్రీస్తు నామమున నీకు ఒక సేవకునిగా మా సహోదరుని నీకు అప్పగించుచున్నాము. ఆమేన్. నా యవన సహోదరుడా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును గద్దించుము, బుద్ధి చెప్పుము, సమస్తమైన దీర్ఘశాంతముతో బోధించుము. సహోదరుడా, దేవుని నిన్ను దీవించును. నీవు పొందుకోలేదని నాకు తెలుసు. ఇక్కడ సహోదరు బెన్ మా ఇద్దరికి వచ్చి ఉన్నాడు. కొంతకాలం నుండి అతడు బోధ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ అతడు అధికారికంగా అభిషేకించబడలేదు, లేక ఇక్కడ అతనిపై చేతులు పెట్టలేదు. అతడు పొందుకున్నాడని నేను అనుకున్నాను. ఆ కారణం చేత అతన్ని పైకి పిలిచాను. సహోదరు బెన్ యొక్క భార్య ఇక్కడే ఒక చోట ఉన్నది. ఆమె ఒక మంచి వ్యక్తి. ఆమె స్త్రీ బోధకురాలి ఉండేది. ఆమె మన సహోదరుని పెళ్లి చేసుకున్నప్పుడు అతడు ఆమెను మందిరానికి తీసుకుని వచ్చాడు. ఆమె వచ్చి చూచి వాక్కును విన్నప్పుడు ఆమె మంచి వెళిత, మంచి వ్యక్తిత్వం గల స్త్రీ. అయితే స్త్రీ ఆ విధముగా చేయుట తప్పని ఆమె చూచినప్పుడు ఆమె ప్రక్కన పెట్టినది. దాని యొక్క అర్థం ఆమె భర్త మీద పడేట్లుగా అది అగుపించినది. అది ఖచ్చితం అది అపోస్తల సంబంధమైనది. ఆ విధంగా అది చేయవలసి ఉన్నది. సహోదరు బెన్, నేను అర్థం చేసుకున్నంత వరకు సహోదరు బెన్ తన భార్యతో కలిసి టేపులు తీసుకున్నాడు. వారు బయట స్థలాలకు వెళ్తారు, పర్వత స్థలాలకు అక్కడికి వెళ్తారు, అడవులకు వెళ్లిపోతారు, టేపులు అక్కడ వినిపించి టేపుల పైన వివరణ చేస్తారు. అనేక పర్యాయాలు వారు తరిమివేయబడ్డారు, వెలివేయబడతారు, నెట్టివేయబడతారు. మనము అది ఎదురు చూశాము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుకోరు వారందరూ హింసలు పొందుతారు. ఇక్కడున్న ఎంతమందికి సహోదరు బెన్ తెలుసు? అతను దేవుని యొక్క సేవకుడని మీలో ఎంతమందికి తెలుసు? అతని కొరకు మేము అడుగు ఈ ఆశీర్వాదానికి అతడు అర్హుడని ఎంతమందికి తెలుసు? గమనించారా, అతడు క్రొత్త వ్యక్తి కాదు. అతడు మనతో సంవత్సరాలు సంవత్సరాలుగా ఉంటున్నాడు. అతడు దీనుడుగు మనుష్యుడని నాకు తెలుసు. అతడు నా వంటి వాడు. అతను చాలా తప్పులు చేశాడు. మనమంతా అదే చేస్తాం. సహోదరు బెన్ లో నేను ఇష్టపడింది ఏదనగా అది సరిచేసుకుంటానికి అతడి ముఖాలపై దోగాడుటకు ఇష్టపడతాడు. గత దినము వివాహము విడాకులను గుర్చి అతడు విన్నప్పుడు అతడు అతని యొక్క భార్య వేరే పూటకు సంసిద్ధపడ్డారు. ఎందుకంటే అతడు ఆమెను ప్రేమించాడు, ఆమె అతన్ని ప్రేమించినది. అయితే వారు దేవుని యొక్క వాక్యముతో సరిజేడు సరిజోడు కావాలనుకున్నారు. వాక్యం ఏమని చెప్తుందో అదే వారికి కావలసిన్నది. దేవుడు ఆయన పరిచర్య కొరకై బెన్ ను అతని భార్యను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. మనకు చేతులు సహోదరునిపై ఉంచుదాము. ప్రేమిన దేవా, మేము సహోదరుడు బెన్ ను ప్రేమించుచున్నామని సూచనగా మా యొక్క హస్తాలు అతనిపై పెట్టుచున్నాము. ప్రభువా, ఈ టేపులతో పంపుతూ బహుశా మాలో అనేక మంది మీ ఏనాడు పోనటువంటి ప్రజల మధ్యకు, అలాంటి పర్వత ప్రాంత ప్రజల యొద్దకు ఈ టేపులు పంపుటకు, అయితే వర్తమానం ప్రపంచమంతటికి వెళ్లవలసి ఉన్నది. ఈ టేపులు పంపుటకు అతడు నీ కొరకు పనిచేయ ఇష్టపడుచున్నాడని మేము నమ్ముచున్నాము. మా సహోదరుని నీవు ఆశీర్వదించాలని, నీ యొక్క ఆత్మను నీవు అతనికి అనుగ్రహించమని, అది అతనిపైకి వచ్చును కాకని మేము ప్రార్థన చేస్తున్నాము. అతని నడిపించుము. ఎక్కడైతే అక్కడ ఒక్క ఆత్మ ఉన్నదో, ఆ ఒక్క గొర్రె లోపలికి వచ్చుటకు తలుపులు వేయబడుచున్నవో, అక్కడకు అతనిని అతని భార్యను పంపుము. 99తో నీవు తృప్తి చెందలేదు. గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క పేరు లోపలకు తీసుకుని రాబడవలసి ఉన్నది. మా యొక్క చేతులు అతని మీద పెట్టుచుండగా ప్రభువా, వారికి సహాయం చేయము. మా సహోదరిగా మేము అతనిని సహవాసం చేయుచుండగా వారికి సహాయము చేయము. మా యొక్క సహాయము, మా యొక్క ప్రార్థన అతనికి తొడయుండును. అతని ఎక్కడికి వెళ్లినను నీవు అతన్ని ఆశ్రవదించమని మేము ప్రార్థన చేయుచున్నాము. యేసు నామములో ఆమేన్. సహోదరు బెన్ దీవించుచున్నాము. దైవ సేవకులైన ఒక సహోదరునిగా మా కుడిచేయి సహవాసము నీకిచ్చుచున్నాము. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ఎంతమందికి ఎర్ల్ మార్టిన్ తెలుసు? క్రీస్తు యొక్క సేవకుడై ఉన్నాడని అతన్ని ఎంతమంది నమ్ముతున్నారు? అతను మన యుద్ధకు వచ్చాడు. నేను అనుకుంటున్నాను అతడు పెంతికోస్తు గుంపు నుండి వచ్చాడని, అతడు కాపురత్వం చేయుచున్నాడని, స్వతంత్రముగా పనిచేయుచున్నాడని నేను అనుకుంటున్నాను. నిజమైన క్రీస్తు యొక్క దాసుడై ఎర్ల్ ఉన్నాడని నేను ఎరుగుదును. అనేకమైనవి జరిగినవి. ఒక కార్యం నేనేడు మరవలేను. ఎర్ల్ ఒక విషయం, ఒక రాత్రి నాకు ఒకటి జ్ఞాపకం ఉన్నది. నేను టెక్సాస్ లోని డల్లాస్ లో నేను ఉన్నప్పుడు అతను నన్ను పిలిచాడు. నేను అనుకుంటాను కాదు, అది టెక్సాస్ లోని బీమా ఉంటు. అవును సహోదరి, అతని యొక్క బిడ్డ పడి చనిపోతూ ఉండెను. అతను ఎప్పుడు చనిపోయాడని వారు అనుకున్నారు. అది శ్వాస ఇక ఆడలేదు. ఒక తండ్రిగా నా గదికి వచ్చాడు. నేను పడకలో ఉంటే వంగిన భుజాలతో నా యొద్ద వంగిపోతూ ఉన్నాడు. చుట్టూ చుట్టుకుని అతని చేతులు నా చుట్టూ పెట్టి, సహోదర బ్రహాం, నీవు దేవుని యొక్క ప్రవక్తవని నేను నమ్ముతున్నాను, అది నేను అన్ని వేళ్ళ నమ్ముతాను. నీవొక మాట చెప్తే చాలు, నా బిడ్డ చనిపోయినప్పటికీ అది బ్రతుకును అని అన్నాడు. అతని బిడ్డ తిరిగి ప్రాణం పొందుకున్నది, ఇప్పుడు జీవించుచున్నది. ఈ విశ్వాసులకు కుడిచేయి సహవాసానికి ఇతని యోగ్యుడు అని మీరు నమ్ముతున్నారా? సహోదరులము, అతనిపైన చేతులు ఉంచుచుండగా మనం ప్రార్థించుకుందాము. కృపగల పరలోకపు తండ్రి, తిరిగి మేము మా యొక్క సహోదరుడైన మార్టిన్ పైన మేము చేతులు పెట్టియున్నాము. అతడు ఎక్కడికి వెళ్ళుటకు నీవు నిర్ణయించుంటివు, అతి సుదూర ప్రాంతాలు వెళ్ళుటకు ప్రభువా మేము పంపుతున్నాము. ఎక్కడికైనప్పటికీ కొద్ది మంది అయినా, స్వల్ప సంఖ్య అయినా, ప్రక్కదారులైనా, రాజమార్గాలైనా, కంచెలైనా, అది అయ్యుండినను ప్రభువా, అది ఎక్కడైనా నీ యొక్క ఆశీర్వాదాలు అతనితో కూడా ఉండునుగాక. నీ యొక్క శీఘ్రతన అతని పంపుచు మా యొక్క చేతులు అతనిపై పెట్టి మా మీదనున్న అతనిపై నుండి అతనికి ఆశీర్వాదం నిమ్మని, అతనికి ముందుండి ప్రక్కదారులలో రాజ మార్గంలో ఉన్న నశించిన ఆత్మనిధులకు అతన్ని నడిపించి దారి చూపించును. యేసుక్రీస్తు నామములో మేము అతన్ని పంపుచున్నాము. సోదర మార్టిన్, దేవుని నిన్ను దీవించును. ఇప్పుడు వెళ్ళు, ప్రభు నీకు తోడుగా ఉండును. అదే ఉద్దేశము కొరకు నీ యొక్క పేరు రిచర్డ్. ఎంతమందికి రిచర్డ్ బ్లెయిర్ తెలుసు? అతడు దైవ సేవకుడని ఎంతమంది నమ్ముచున్నారు? అతడు ఐక్య పెంతికోస్తు సంఘము నుండి, ఆ గుంపు నుండి వచ్చినవాడు. సహోదర్ బ్లెయిర్, అతని యొక్క గంభీరమైన పిలుపు నాకు జ్ఞాపకమున్నది. సహోదర్ బ్లెయిర్ నన్ను నమ్మనటువంటి సమయం నాకు జ్ఞాపకమున్నది, ఎందుకంటే అతనితో ఒక ఆత్మ పనిచేస్తూ నేను అబద్ధికుడినని చెప్తూ ఉండేవాడు. అతని కుటుంబంలో కూర్చుని ఉండగానే పరిశుద్ధాత్మ వెనుకకు తిరిగి అది చెప్పెను. అతడు భగ్నత చేయబోతుండగా అదే అతన్ని ఒక రూపములోకి తెచ్చినది. అది నా జ్ఞాపకమున్నది. అతని యొక్క ప్రియమైన భార్య ఒక దినాన పిలుచుట నాకు జ్ఞాపకమున్నది. ఆమె అన్నది, సహోదర్ బ్రహాం, రిచర్డ్ చచ్చిపోతున్నాడు అనుకుంటున్నాను అని చెప్పినది. ఆమెకు ఆమె భుజాలపైన వేసుకుని రుమాలు ఒకటి ఆమె యొద్ద ఉన్నది. నేను ఆమెను వెళ్లి ప్రార్థించమని చెప్పినప్పుడు ఆమె వెళ్లిపోయి దాన్ని అతని మీద పెట్టినది. అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ మార్గ మధ్యంలో దెబ్బ తగిలి పడిపోయాడు. అతని కుమారుడి ఒక దుస్సంఘటన జరిగినది. మెదడు తీవ్రమైన ఘాతుకమది. అందుకై వారు ఏమి ఆదరణగా చెప్పలేదు, ఏమి కూడా ఆదరణగా చెప్పలేదు. ఫోన్ వలన ప్రార్థన ద్వారా ఆ బిడ్డ బాగుపడ్డాడు. సహోదర్ బ్లెయిర్, క్రీస్తు యొక్క ఒక నిజమైన సాక్షిని మీరు నమ్ముతున్నారా? మీ యొక్క ఆశీస్సులు అతనితో ఉండునని మీరు ప్రార్థిస్తారా? సహోదరులారా, అతనిపైన చేతులుంచండి. ప్రియమైన దేవా, నీ యొక్క సేవకుడు, మా యొక్క ఆదర్శవంతమైన గౌరవప్రదమైన సహోదరుడు, గుర్తించబట్టుకొనకై వెలుగులో నడుచుటకై తన యొక్క స్వంత గుంపు నుండి వచ్చియున్నాడు. తండ్రి, నీవెక్కడకు అతన్ని పిలిచినప్పటికీ, అది ఎలాంటి పని అయినప్పటికీ, నీవు మా యొక్క సహోదరుని బ్లెయిర్ను దీవించాలని ప్రభువా, మా ఆశీర్వాదాలతో, మా యొక్క అనుమతితో మా చేతులు అతనిపై ఉంచుడు ద్వారా పంపుతున్నాము. నీ యొక్క ఆత్మ సహోదరుడు బ్లెయిర్తో ఉండునుగాక. ఈ లోకములో నశించి చనిపోతున్న వారి యొద్దకు అతన్ని నడిపించి మార్గము చూయించు. తద్వారా ఆ నశించిన గొర్రెను కనుగొని తిరిగి దొడిలోనికి తొడుకుని వచ్చునుగాక. అది ఎక్కడ ఉన్నప్పటికీ అతని కొరకు నీవు ఏది ఉంచినప్పటికీ ప్రభువా, నీ యొక్క ఆత్మ అతన్ని నడిపించి జీవిత యాత్రలో అతనికి దారి చూపించమని మేము అడుగుచున్నాము. మేము అతని యొక్క సహోదరులము, కుడి చేయి సహవాసము అతనికిచ్చుచు యేసుక్రీస్తు నామమున నీవు అతనితో ఉండుమని మేము అడుగుచున్నాము. ఆమేన్. కుడి చేయి సహవాసము. సహోదర బ్లెయిర్, దేవుడు నిన్ను దీవించును. 100 పాళ్లు మేము నీతో ఉంటాము. నీకొరకై ప్రార్థన చేస్తాము. మేము చేయగలిగిన సహాయము ఇదైనా చేస్తాము. దేవుడు నిన్ను దీవించును. ఏమంటున్నారు? నీవెవరు? మెలిన్ అంతోన్. ఎక్కడ? మందిరములో. సహోదరు మెలిన్ అంతోన్ ఎవరికైనా తెలుసా? అతను నాకు క్రొత్తవాడు. ఓహో, అవును, క్షమించునను సహోదరుడా, సాల్వేషన్ ఆర్మీ నుండి. అవును, అతను నా జ్ఞాపకం ఉన్నాడు. నిజం, ఇప్పుడు నాకు అతను తెలుసు. అప్పుడు ఈ సమయంలో అతని ముఖము నాకు పరిచయం లేనట్లుగా ఉన్నది. అతడు దైవజ్యుడని మీలో ఎంతమందికి అతను తెలుసు? దేవుడు అతనితో పనిచేయుచున్నాడని మీలో ఎంతమంది నమ్ముచున్నారు? మీ చేయెత్తండి. అతని కొరకై మీరు ప్రార్థన చేస్తారా? సల్వేషన్ ఆర్మీ వారు పెద్ద గుంపు ప్రజలు. సహోదరుడా, నీవు పెద్ద గుంపు వారి మధ్య నుండి వచ్చుచున్నావని మాకు తెలుసు. అయితే మరైతే సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యము అక్కడ వీధుల్లో గొప్ప పనిచేస్తున్నాడు పనిచేస్తుంది. నజరేన్లు గాని, పెంతికోసు సంఘము గాని, సాల్వేషన్ ఆర్మీ గాని, లేక ఏదైనప్పటికీ వ్యతిరిక్తంగా ఏమీ చెప్పలేము. వారు మన సహోదరులు. అయితే మీరు చూడండి, సాక్షాత్తు మనము జీవించుచున్న ఈ ఘడే కొరకై ఈ ఘనమైన వర్తమానమును మోయు సాధనము మనము అని మనము నమ్ముతున్నాము. మాతో కలిసి అది నీవు చేయాలనుకుంటున్నావా? మా సహోదరుడి పైన మేము చేతులుంచుండగా, చేతులు పెడుతుండగా మనం తల వంచుకుందాము. ప్రేమైన పరలోకపు తండ్రి, పిలుచువాడు నీవే ఉన్నావు. వారు బ్రతుకుడుకై వాక్యమును జీవింపు చేయవాడువు, నీవే ఉన్నావు. మరియు నీవు అతనితో ఉన్నావని మరియు అతనికి సహాయం చేయడువని అది మేము నమ్మి ఉన్నామని అంగీకారంగా మా యొక్క చేతులు మా ప్రశస్త సహోదరునిపై పెట్టి ఉన్నాము. మేమెవరమైతే మరణముల నుండి జీవంలోనికి దాటి ఉంటిమి అని నమ్మి ఉన్నామో ఇప్పుడు దేవుని కృపను బట్టి మా యొక్క హృదయాలలో జీవింపచే శక్తిని కలిగి పట్టుకుని ఉన్నామని నమ్మి ఉన్నాము. అట్టి మేము మా యొక్క ఆశీర్వాదములు అతనితో పంపుచున్నాము. అతడి వెలుటి కొరకై నీవు నిర్ణయించిన వాటికి ప్రభువా, భూమిపైన ప్రతి సందు యొద్దకు నీవు అతన్ని నడిపించమని, మార్గాన్ని చూపించమని, తోడుగా ఉండమని మా సహోదరునిపై మేము చేతులుంచి మా ఆశీస్సులతో అతని మేము పంపుచున్నాము. నీ యొక్క ఆత్మతో ఉండి అతనికి ఆరోగ్య బలములు మరియు అతని పరిచర్యలో జయమును అనుగ్రహించును కాక. యేసుక్రీస్తు నామములో అతని మేము పంపుటకై ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. అదే కుడిచేయి సహవాసం తెలుసా? సహోదరులు అతనితో కరస్పర్శ చేయుట, అలాగే సహోదరులు చేయుట. సరే, ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును కాక. నీవు ఏమి కోరినప్పటికీ నీ పేరేంటి? సహోదరుడు క్యారల్. ఇతడు సిన్సినాటి నుండి వచ్చిన సహోదరు క్యారల్. ఎవరికైనా సహోదరు క్యారల్ తెలుసా? సిన్సినాటి నుండి వచ్చిన వాడని ఎవరికైనా తెలుసా? అది నేను అనుమానిస్తున్నాను. అతడు ఒక గుంపు వారితో ఉండినని, ఆ గుంపు వారు స్త్రీలను అభిషేకించి ఉంటారని, అభిషేకం చేస్తారని అతడు చెప్తున్నాడు. దానికి అతడు తలలేకపోయాడు. వారి నుండి అది తీసివేయాలనుకున్నాడు. ఆ విధంగానే ఖచ్చితంగా మిషనరీ బాప్టిస్టుల నుండి నేను వేరైపోయాను. డాక్టర్ రాయ్ ఈ డేవిస్, ఎంతమంది అతని గురించి విన్నారు? ఖచ్చితంగా మీరు విన్నారు. చూశారా, కొంతమంది స్త్రీ బోధకులను అతడు అభిషేకించాలనుకున్నాడు. వద్దండి, ఒక సంఘ పెద్దగా నేను చెప్పాను, మనస్సాక్షి కలిగి నేనేది చేయలేను, అది దేవుని వాక్యములకు విరుద్ధము అని నేను చెప్పాను. సహోదర క్యారల్, నీవు నాకు తెలియదు, అయితే నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి మరియు నీవు నిలబడిన సత్యమును బట్టి ఆ యొక్క స్త్రీలకు మేము వ్యతిరేకము కాదు. వారు సహోదరులు, మేము వారిని ప్రేమిస్తున్నాము. అయితే వారొక స్థానము కలిగి ఉన్నారని మేము నమ్ముతున్నాము. దాని ఎందు వారు నిలబడవలసి అవును. వారు ఒక పురుషునికి ప్రియమైన వారని, సాటైన సహాయమని మేము నమ్ముతున్నాము. దేవుడిచ్చిన వాటిలో రక్షణ తర్వాత వారు గంభీరమైన వరమని మేము నమ్ముతున్నాము. అయితే వేదిక యొద్ద ఆమెకి ఎలాంటి స్థానం లేదు. దేవుని వాక్య ప్రకారముగా అది ఆధారము చేసుకుని మరియు దేవుని మీద నీకున్న విశ్వాసమును బట్టి ఒక సహవాసముగా మాతో కలిసి వచ్చుటకు నీ మీద మా చేతులు చుచున్నాము. అతని పైన మన చేతులు పెడదాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క యవన పురుషుడు అతడు ఏ విధముగా భావిస్తున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజమైన సత్యముల కొరకై అతడు నెట్టివేయబడ్డాడు. అదే మనిషి వల్ల మాత్రము జీవించున్నది కాదు, ప్రతి ఒక్క వాక్య వలన. కాబట్టి మా యొక్క ఆశీర్వాదాలు అతనిపై పెట్టుచు మా చేతులు అతనిపై ఉంచుచున్నాము. నీవు అతని జీవితకాలమంతయు అతని జీవితకాలమంతా ఎక్కడికి పంపుతావో అతనిని నీ యొక్క అతనిని నడిపించి దారి చూపించి అతనికి త్రోవ చూయించును కాక. ప్రభువా, మేమాతనికి సహకారులమని, సత్యము కొరకు అతడు నిలబడినంత కాలము ఆదుకుంటామని, అతనికై ప్రార్థిస్తున్నామని అతడు తెలుసుకున్ను కాక. ప్రభువా, అది అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో మేము అతన్ని పంపుచున్నాము. ఆమేన్. సహోదరి క్యారెల్, దేవుని దీవించును. పలు విధములైన వారందరూ మీరు చేతులు కలిపెట్టండి. అందుకొరకై కుడి చేతులు సహవాసముగా మీరందరూ ఉంచండి కుడి చేతులను. ఇక్కడ ఆలయంలో అధికారపూర్వకంగా సహోదరు రెడల్ ఎన్నడూ అభిషేకింపబడలేదు. సహోదరు రెడల్ ఎంతమందికి తెలుసు? మనందరికీ అతను తెలుసు. అతను దైవజనుడని ఎంతమందికి తెలుసు? ప్రియమైన పరలోకపు తండ్రి, ఎవరైతే మురికి అయినది ఎంతో లోతైన వేగు నీటిపైన కదలాడుచుననో అతి సహోదరి పైన నీ యొక్క పెద్దలుగా చేతులు పెట్టి ఉన్నాము. తన యొక్క సభ పడిపోవడము అతడు చూశాడు, ప్రతిదీ జరగటము అతడు చూశాడు. అయితే ఇంకా విశ్వాసం ఉంచి ఉన్నాడు. మా చేతులు అతనిపై పెట్టి మా ఆశీస్సులు అతనిలోకి పంపుతున్నాము. ప్రభువా, బలముగా అతన్ని వాక్యముతో అభిషేకించుము. భూమి యొక్క ప్రతి సందునకు అతన్ని పంపుము. అతని పై నుండి అతనికి సహాయము చేయునుగాక. అతనిని పంపుము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. సహోదర రెడల్, ఎల్లప్పుడూ నీవు కుడి చేయి సహవాసం కలిగి ఉంటావు. సహోదర రెడల్, నాకు తెలుసు, నా యొక్క సొంత బిడ్డలాంటి వాడు. అతని యొక్క నాన్న, నేను, తల్లి ఎంతో కాలం నుండి ఒకరిని ఒకరు ఎరిగిన వారము. సహోదర రెడల్, ఒక దైవ సేవకుడిని నేను ఎరిగి ఉన్నాను. అతనితో నేను పనిచేశాను. సహోదర రెడల్, దేవుడు నిన్ను దీవించను. అతని పేరేంటి? సహోదరుడు మీరెవరు? సహోదరు మార్టిన్. నీకు అతను తెలుసు సహోదరు మార్టిన్. నీ పేరేంటి? సహోదరు మ్యాక్ కోమోస్. అతను ఎరిగిన వారు ఇక్కడ ఎవరూ లేరనుకుంటాను. అయితే అవును, ఈ మనుషుడికి అతను తెలుసు. సహోదరు టైలర్, అతడు వచ్చుచూ ఉండేవాడు. అతడు సువార్తను మోయువానిగా ఉండు కొరకై అతడిపై చేతులు పెడదాం. సహోదరు మ్యాక్ కోమస్, నీవెక్కడి నుండి వచ్చితివి? సహోదరు మ్యాక్ కోమస్, రాక్ఫోర్డ్ ఇలినాయిస్ నుండి. ఓ అవునా, టూసన్ నుండి. ఓ ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ప్రభుకు స్తోత్రం. ఏమంటారు? నీ సహోదరి కనుక ప్రార్థనకై ఆమె ఎక్కడే ఉండేను. గత రాత్రి టెలిఫోన్ ద్వారా టూసన్ కొద్ది రాత్రి క్రితము ఆమె పక్షవాతముతో ఉన్నది. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉన్నది. స్నేహితుడు సహోదరు మార్టిన్ తెలుసు. అతని వర్తమానమును తీసుకున్నాడన్నట్లు అతిశక్తి లేదు. ప్రియులారా, మనం చేతులు పెడదాము, చేయి పెడదాము. ప్రియమైన దేవా, ఈ మిగతా వారితో కలిసి నీ సేవకుని పైన నేను చేతులు పెడుతున్నాను మరియు అతనికి కుడి చేయి సహవాసం ఇచ్చుచున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తూ అతని నీవు అభిషేకించమని, నీ యొక్క ఆశీర్వాదము అతనిపై ఉండు కాక అతనిని నడిపించి దారి చూయించుము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. కుడి చేయి సహవాసము. సహోదరుడా, మరియు నీతో కూడా ఉన్నవారికి కూడా దేవుడు నీతో ఉండును. అవును సహోదరుడా, సరేనండి. ఇతడు సహోదరు డేరిస్ అనుకుంటాను. ఇతడు సహోదరుడు డేరిస్. సహోదరుడా, ఎక్కడి నుండి వచ్చావు? బ్లాక్ రాక్, ఆర్కన్సాస్ నుండి. అతను తెలుసు. ఇక్కడ ఇంకొకరు సహోదరు బ్రోవర్. ఏ ఉదయం నేను వారిని కలిశాననుకుంటాను. సహోదరి వెయిల్ అనుకుంటాను. సహోదరి వెయిల్, వారు అతన్ని దైవజనుడని, దేవుని సేవకుడని ఎరిగి ఉన్నారు. అద్భుతం. సరే నా ప్రియ సహోదరుడా, వర్తమానమును మోయువానిగా నీ వెనుక మేము నిలబడతామని, నీవి ఎరగాలని మేము కోరుతున్నాము. మేము చేయగలిగినదంతా చేస్తాము. ఇంకా దేవుడు, నీవు ఎక్కడికి వర్తమానాన్ని తీసుకుని వెళ్లాలని నిర్ణయించనో అట్టి సుదూర ప్రాంతాలకు తీసుకుని పోనట్లు నీకై మేం ప్రార్థిస్తుంటాము. మన సహోదరుడైన డెరిస్ పైన మనం చిత్రించుదాము. ప్రేమైన దేవా, మా కుడిచి సహవాసం ఇచ్చుచు, మా యొక్క చేతులను మా సహోదరుని పైన పెట్టుచు, నీవు అతన్ని అభిషేకించుటకై యేసుక్రీస్తు నామమున అతనిని పంపుచున్నాము. కుడి చేయి సహవాసము అతనికి. నీ యొక్క ఆత్మ అతనితో ఉండి అతనిని నడిపించి త్రోవ చూపును. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దేవుని నిన్ను దీవించును సహోదరుడా. సహోదరు అంతోని అనుకుంటాను. సహోదరు అంతోని, మీలో చాలా మంది ఎరుగుతారు. ఇక్కడ మనతో అతడు చాలా కాలం నుండి ఉన్నాడు. నాకు నేనుగా అతడు క్రీస్తు యొక్క సేవకుడని నేను ఎరిగి ఉన్నాను. అతడు సమర్పణ గల యవనస్తుడని నేను నమ్ముతున్నాను. అధికారికంగా అతనిపై ఎన్నడూ చేతులు పెట్టలేదు. ఇది జరుగుతుందని స్నేహితులారా, అతనికి తెలియదు. అయితే ఇప్పుడు ఇది మంచిదే. కనుక ఇప్పుడు మేము సహోదరు అంతోని పైన చేతులుంచి కుడి చేయి సహవాసం ఇవ్వబోతున్నాము. అభిషేకము దేవుడు చేయవలసి ఉన్నది. ఇది అతడు మీరు ఎరుగుట కొరకైనది. ఏదనగా, ఈ సహోదరుడు అతన్ని మేము ప్రేమిస్తున్నామని, వర్తమానములో అతడు మాలో ఒకడని మేము నమ్ముతున్నామని మీరు ఎరగవలసి ఉన్నది. దేవుని ఆశీర్వాదాలు అతనికి కావలసి ఉన్నవి. కావలినని, దేవునికి ఆశీర్వాదాలు అతనికి కావాలని, అదే అతనిని నిమిత్తము మేము కూర్చున్నామని మేము కూర్చున్నాము. సహోదరునిపైన మేము చేతులు చూచుండగా ప్రార్థిద్దాము. ప్రియమైన దేవా, చిన్నవాడైన దీనుడుగు ఇటలీ వాడుగు నీ యొక్క సేవకుడు ప్రభువా, అతనిపై చేతులు పెట్టించుకొనుటకై ఈ రాత్రి వచ్చుచున్నాడు. మరియు అధికారికంగా కుడిచేయి సహవాసము అతనికి విస్తరింప చేయబడుతుంది. సంఘము నుండి ప్రభువా, నీ యొక్క బహుళతమైన శక్తి ఈ యవనస్తుని భూమి యొక్క భూభాగాలకు మరియు నీవతన్ని పిలిచిన సందు సందుకు పంపులు కాక, మరియు ప్రభువా అతని యొక్క జీవిత దినములన్నిటి కూడా అతడు వెళ్లిపోయి నిన్ను సేవించుటకు ఆ ప్రజలను పాపము నుండి వ్యాధి నుండి విడిపించుడు కాక, నీవు అతన్ని విడిపించి మార్గము చూయించుదవు కాక. యేసుక్రీస్తు నామములో మేము అతన్ని పంపుచుండగా మా యొక్క ఆశీర్వాదం అతనితో ఉండును కాక. ఆమేన్. దేవుని నిన్ను దీవించును. ఓ, నాకు తెలియదు, టెలిఫోన్ తగిలించి ఉన్నది, నాకు తెలియదు. ఒక్క నిమిషంకు 50 సెంట్లు. కోరిన వారు ఇంకెవరైనా ఉన్నారా? మీరెవరైనా రీలారా? పైకి వచ్చి మీ పేరు చెప్పండి. ఇక్కడున్న మైక్రోఫోన్ లో చెప్తే చాలు, వారితో చెప్తే చాలు. వారేనా నా యొక్క ప్రియులు? ఈ మనుష్యులు దేవుని యొక్క వాక్యం నుండి ఈ వర్తమానం వచ్చిందని, సత్యమై ఉన్నదని మీరు నమ్ముతున్నారా? మీ నిండు హృదయంతో మీరు నమ్ముతున్నారా? మంచిది, మేము మీతో ఉన్నామని, మీకు సహాయం పట్టుకు మేమెవరమైనా చేయగలమని మీరు ఎరగాలని మేము ఆశపడుతున్నాను. నేను వారి మీద కూడా చేతులు పెట్టడం ద్వారా ఇప్పుడు అడుగు పైకి వేస్తున్నానని మీరు ఎరగాలని కోరుతున్నాను. మేము వారి మీద చేతులుంచుచుండగా మనమంతా తలవంచుకుందాము. దేవిన దేవా, ఇక్కడ కొందరు పురుషుల గుంపు ఉన్నది. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరి మీద నా చేతులు పెట్టుతున్నాను. వారిని దైవ సేవకులుగా ఎవరైతే పిలిచారో అట్టి నీవు ప్రభువా. వారి జీవితకాలమంతా దానిని వారు బోధించుడు కాక. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కుడి చేయి సహవాసం మేము వారికి ఇచ్చుదాము. నీ ఆశీర్వాదాలు వారితో ఉంచమని మేం ప్రార్థిస్తున్నాము ప్రభువా. మేం వారిని ఆశీర్వదిస్తుండగా మా ఆశీర్వాదములు వారికి పంపము. భూమి యొక్క ఏ సందులోకి వారిని నీవు పిలిచావో అట్టి ప్రతి స్థలమునకు అది వెళ్ళుడుకాక. వారిని నీవు పిలిచిన శక్తి యోగ్యతలలో వారు పనిచేసి పరిచర్య చేదురుకాక. వారు ధీరులైన నిజమైన దేవుని సేవకులు అవుదురుకాక. ప్రభువా, దాన్ని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామమును మేము అడుగుచున్నాము. అది సహోదరులారా, మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును కాక. దేవుడు నిన్ను దీవించును. దేవుని నిన్ను దీవించును సహోదరుడా. దేవుని నిన్ను దీవించును. దేవుని నిన్ను దీవించును సహోదరుడా. హ్యూమెస్, ప్రతి ఒక్కరితో మీతో ప్రభువు నిన్ను కాక. క్రైస్తవ ప్రేమలు మా హృదయాల్లో మమ్మల్ని బంధించు బంధకము ఆస్వాదించుడు కాక. ఒక్క రకమైన భావము కలిగిన సహవాసము ఆ పైనుండి వచ్చినటువంటిది. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? అలా ఆలోచించే ఇక్కడ ఎంతమంది దైవ సేవకులు వారిపైన చేతులు ఉంచబడినవో. ఏ టెలిఫోన్ తగిలించిన కుక్కెం పైన మనమున్నామని నాకు తెలియదు. అందుకొరకై అక్కడ ఉన్నవారు నన్ను క్షమించగలరు, సరేనా? ఈ రాత్రి ఈ చిన్న వర్తమానమును తగిలించబోతున్నారని నాకు అసలు తెలియదు. అయితే మనం వాక్యం చదివి ప్రార్థించి పరిశుద్ధాత్మ మీ యొద్దకు తెచ్చుటకు ఎలా భావించునో ఆ విధంగానే నేరుగా ఈ వర్తమానంలోకి వెళ్దాం. పాఠము కొరకు మనము వెనుకకు తిప్పుతూ ఉండగా ఒక క్షణంలో నేను దాన్ని ప్రకటన చేస్తాను. మనము సంఖ్యాకాండము 22:31 తిప్పుదాము. పాఠము కొరకై మనం తిప్పుతూ ఉండగా మీరు చదవాలనుకుంటే చదవండి, లేదా అది గుర్తు పెట్టుకోండి. నేను మిమ్మల్ని తిరిగి చూచే వరకు మీరు నన్ను జ్ఞాపకముచ్చుకోవాలని కోరుతున్నాను. నేనుకుంటాను ఒకవేళ ప్రభుచిత్తమైతే ఈ ఎండాకాలంలో ఏదైనా జరిగినట్లయితే నేను విదేశాలకు వెళ్లలేను, నేను తిరిగి వస్తాను. అయితే మనం అది నమ్ముతున్నాము. ఇదంతా ఏ విధముగా జరిగినదో, మనను ఏ విధముగా పంపవాలనని పరిశుద్ధాత్మ ఎన్నుకున్నాడో ఆ మార్గమునే ఆయన పంపుతాడు. ఆ విధముగా మనము అది చేయగోరుతున్నాము. ప్రభు దీవించును. తండ్రి, మేము నీ వాక్యమును చదవబోతున్నాము. మా యొక్క గ్రాహ్యము కొరకు దాన్ని అభిషేకించి ఆశీర్వదించవా. యేసుక్రీస్తు నామములో మేము అడుగుతున్నాము. ఆమేన్. సంఖ్యాకాండము 22:31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచును కనుక దూసిన ఖడ్గము చీతపెట్టుకుని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా, దీని చదువుటలో దానిలో దాని చుట్టూ సందర్భ సారమునకు దాని నిర్మాణం చేటుకొరకై ఆయన వాక్యమును గుర్చి దేవుడు ఎన్నడైనా మనస్సు మార్చుకునునా అనో పాఠ్యాంశమును నేను తీసుకుని ఆశించుచున్నాను. అది ఒక పాఠము. మనం తప్పక అర్థం చేసుకోవలసిన గొప్ప సత్యం అది. దేవుడు ఏదైనా చెప్పి ఆ తర్వాత నేనది చెప్పాను నన్ను క్షమించు అని చెప్పగలడా? దేవుడు వాక్యము చెప్పి ఆయన దాన్ని మరలా వెనుకకు తీసుకున్నా? ఇక్కడ ఉన్నటువంటి ఈ వివరణలో నేనెందుకు ఈ వివరణను ఎన్నుకున్నానగా, ఇది బైబిల్ గ్రంథంలోని ఒక వివరణ అయి ఉంటున్నది. పఠనము చేయు ఒకరు సూచనకు ప్రయత్నించుట, దేవుడు ఆయన మనస్సును మార్చుకును అని చెప్పుట అది కారణమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఏ స్థలంలోనైనా ఆయన మనస్సును మార్చుకున్నట్లుగా ఎంతగానో అగుపిస్తుంది. నేను ఎరిగినంత వరకు ఎందుకనగా బిలాముతో ఆయన ఒక విషయం చెప్పి తర్వాత మరొకటి చెప్పెను. మరిప్పుడు అనేకులు బిలామును కేవలము సోదెగాడుగాను ఓ మరొకటిగానో చేయుటకు ప్రయత్నం చేస్తారు. అయితే బిలాము సోదెగాడు కాదు, అతడు ప్రభు యొక్క ప్రవక్త. మొట్టమొదటిగా ఒక విధంగా వర్తమానం యొక్క పూర్వపరాలు తీసుకుందాము. ఇస్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చుచు పాలస్తీనాకు వెళ్ళుచున్న వారి యాత్రలో ఉన్నారు. ప్రభు వారితో ఉండెను. ఇస్రాయేలుకు ఎదుర్కొన వచ్చిన ప్రతి శత్రువు మార్గం నుండి తీసివేయబడెను, ఎందుకంటే ఆయన ఆజ్ఞకు విధేయులుగా వారు నడిచినంత కాలము వారి కొరకు కందరీగలను పంపుదనని దేవుడు చెప్పిండెను. బాధ్యత అంత పెద్దదిగా గుపించలేదు. ఆ దినపు దీర్ఘ దేహులైన అమాలేకులు ఇస్రాయేలుకు లెక్కలేకుండేరి. ఆ కారుమందు వారు లేక రూపమందు వారు చిన్నవారుగా ఉన్నప్పటికీ యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అను దానితో వారు నడిచరి. కాబట్టి ఎదురున్నది ఏమైనప్పటికీ ఇస్రాయేలీయులలా ఆయన వాక్య వాగ్దానములు విఫలము కాకుండా ఆయన చూచెను. పాత నిబంధనలోని ఇస్రాయేలు కొత్త నిబంధన యొక్క పెళ్లి కుమార్తెకు పోలికయున్నారు. లోకముల నుండి బయటికి వచ్చుచు ఖానాను దారిని నడుచుచు లేక మనం వెళ్ళు ఖానానుకు వేయండ్ల పాలనకు. ఇక్కడ మనం గమనిస్తున్నాము మోయాబు సంఘమునకు పొలిగ్గా ఉన్నది. వారు కొంతమంది రాజులను చంపి శత్రువును నిర్మూలన చేసి ప్రతి దానిని చంపి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మోయాబు వరకు కదలి వచ్చారు. మోయాబు ఏ విధముగానైనా అన్య దేశం కాదు. ఇస్రాయేలు సేవించు అదే దేవుని మోయాబు దేశము సేవించినది. లోతు తన యొక్క సొంత కుమార్తె వలన కలిగిన కుమారుని ద్వారా మోయాబు దేశము ఆరంభమయ్యను. అతడు ఈ దేశానికి వ్యవస్థాపకుడై మత సంబంధమైన వ్యవహారాలు నిర్వర్తించి అందులో ఉండి గొప్ప దేశాన్ని తయారు చేశాడు. వారు విస్తరించి సాగిపోయారు. ఇప్పుడు ఇస్రాయేలు అబ్రహాము యొక్క సంతానము, లోతు యొక్క సంతానము కాదు. ఇస్రాయేలు ఇస్సాకు యాకోబు నుండి వచ్చిరి. ఇస్రాయేలీలు యాకోబు నుండి వచ్చి ఆ తర్వాత ఇస్రాయేలుగా పిలువబడిను, ఎందుకనగా అతడు ప్రభువుతో పోరాడెను. వారు 12 గోత్రం నుండి పుట్టుకొచ్చిన వారు. ఇందులో టెలిఫోన్లో అక్కడున్న మీరు, నేను ప్రప్రదంగా చెప్పాలనుకుంటున్నాను, నేను ఇబ్బందికరంగా ఉండాలనుకోవట్లేదు. నేనుండినది నేను ఉండనని నేను నిరీక్షిస్తున్నాను. అయితే నాకిచ్చిన వర్తమానము, ఆ వర్తమానానికి నేను నమ్మకంగా ఉండవలసి ఉన్నది, లేకపోతే నేను వేషధారణ అవుతాను. చూస్తున్నారా, నేను ఏది చెప్పుటకు పంపబడి తినవు అది తప్ప వేరే చెప్పలేను. నేను తలస్తున్నాను, ఈనాడు క్రైస్తవ సమాజానికి పెద్ద శత్రువు ఎవరంటే నిర్మాణాత్మకమైన సంఘములే. చివరికి అది మృగం యొక్క ముద్రగా తయారవునని నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క సహాయం చేత నేనది రుజువు చేయగలనని అది తలస్తున్నాను. నేనది ఎప్పుడూ చేశాను. సంఘం యొక్క సమాఖ్యలో మృగం యొక్క ముద్రగా అది తయారవుతుంది. ఎందుచేతంటే దేవుడు ఏనాడు చేయలేదు ఏ కాలములోనూ. ఏనాడు నిర్మాణాత్మకమైన నిర్మాణమైన సంఘమును గుర్తించలేదు, ఎన్నడూ చేయలేదు. ఆయన ఎన్నడూ అది చేయడు. మనుష్యుడు నిర్మాణాత్మకు చేసిన ప్రతిసారి దేవుని ఆత్మ దానిని వదిలిపెట్టిపోయిను, తిరిగి అది మరెన్నడూ రాలేదు. ఏ చరిత్రకారునైనా అడుగు, లేక నీకై నీవు పట్టణము చేసిన వానిగా ఉండు, ఎన్నడూ లేదు. దాన్ని వారు నిర్మాణాత్మకము చేసినప్పుడు దేవుడు దాన్ని ఒక మూలగుటిలో పెట్టాడు. అక్కడికే అది వెళ్లిపోయినది. అప్పటి నుండి అక్కడే ఉండిపోయినది. సంఖ్య బలగములో వారు అభివృద్ధి చెందిపోయారు. అయితే ఆత్మలో ఎన్నడూ మేల్కొనలేదు, ఎన్నడూ లేదు, ఇక లేదు. ఇక్కడ మోయాబు అలాంటి ఒకదానికి పోలిక. ఎందుకనగా వారు నిర్మాణాత్మకమైన దేశం, వారి యొక్క సొంత సంఘ శాఖలో వలె, వారి యొక్క సొంత దేశములు. అక్కడ వారికి వారి సొంత మతాలున్నవి. ఇశ్రాయేలుకు ఇలాగున్నదో ఆ విధముగా వారికి వారి సొంత మతమున్నది. వారు మోయాబీయులు, యెహోవా దేవునిందు నమ్మకించిన వారు. అయితే వారు ఒక నిర్మాణాత్మకమైన గుంపు వారు. ఇప్పుడు వారు వారి యొక్క ప్రయాణములో లేక యాత్రలో వారు ప్రకృతి సంఘానికి ఎలాగూ పోలికయో, ఇశ్రాయేలు ఆత్మ సంఘమునకు పోలికై ఉంటున్నారు. ఇశ్రాయేలు నిర్మాణాత్మకమైన ఒక దేశము కాదు. వారు దేవుని వెంబడించిన కాలము వారు స్వతంత్రులై ఉన్నారు. వారు వచ్చుచున్నారు. యాత్రికులు వెళ్ళుటకు స్థలము లేదు. ఎక్కడికైతే అగ్ని స్తంభము వెళ్ళినో దానితోనే వారు వెళ్లిపోయేది. వారు నిర్మాణాత్మకమైన దేశము కాదు. అయితే ఒక నిర్మాణాన్ని వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుని వల్ల కలిగిన ఆజ్ఞ ద్వారా సున్నతి వారికి దానిని అనుగ్రహించినది. చివరికి వారు ఒక నిర్మాణాత్మకమైన దేశముగా వారు అయినప్పుడు అక్కడే వారు పడిపోయినది. మరియు వారి యొక్క మెస్సయాను వారు తృణీకరించారు. మనం ఇప్పుడు ఇలాగ చూస్తున్నాము, ఎల్లప్పుడూ కూడా ఈ ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన సంఘములు మరియు నిర్మాణాత్మకములు కలిసినప్పుడు ఎప్పుడు కూడా విభేదము కలుగుతుంది. అది అలాగూ ఉండకుండా ఉండదు. ఎప్పుడు కూడా విభేదాలే లేక తగాదాలే ఉండును. ఎందుచేతనంటే అక్కడ అసూయ ఉంటుంది. ఈ అసూయలో అక్కడ ప్రకృతి సంబంధించిన పోలికలకు అనుకరణలకు దోహదం చేస్తుంది. అప్పుడు ఏ విధముగా ఉన్నదో ఈ రోజు అదే విధముగా ఉండడం చూస్తున్నాం. ఒక వ్యక్తికి దేవుడు ఒకటి చేసినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు చేసినట్లుగానే ప్రతి ఒక్కరూ అనుకరణ చేయటకు ప్రయత్నం చేస్తారు. చూశారా, అది పోటీ పట్టడానికి కారణమవుతుంది. అది ప్రకృతి రీతిగా అవుటకు తయారవుతుంది. వారిది చేయకపోతే, ఆ పక్షమందు ఆత్మ సంబంధమైన ఫలాలు పొందకపోతే తరువాత వారు రాజకీయ బలము ద్వారా తీసుకుంటారు, లేదా ఒకదాని వారు ప్రత్యానామము చేస్తారు ప్రజల మనస్సును తబ్బిబులు చేయటానికి, వారి కొరకై శిష్యులుగా లాక్కుంటాని కొరకై. సాక్షాత్ ప్రారంభంలో ఖచ్చితంగా అదే జరిగినది. కయ్యూను హెబే వల్లే ఆ ఇద్దరు బాలులు భూమిపై ఉన్నప్పుడు జరిగినది. హెబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పించినప్పుడు దేవుడు దిగి వచ్చి అతని యొక్క అర్పణను అంగీకరించడం వలన రుజువు చేశాడు. అది కయ్యూనుకు వ్యసనం పుట్టించినది. ఎందుకంటే అతడు తన సహోదరుని గురించి అసూయపడి అతని సహోదరుని చంపాడు. ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనది ఎప్పుడూ ఎప్పుడున్నదో ఆరంభంలో అప్పుడే అది ఆరంభమైనది. అయినప్పటికీ కయ్యూను హెబెలు ఒకే దేవుని ఆరాధన చేశారు. వారిద్దరూ ఒకే రకమైన బలిపీఠములు కట్టారు. వారిద్దరూ అదే విధమైన ఆలయంలో అదే విధమైన బలిపీఠముల యొద్ద అదే దేవుని ఆరాధన చేశారు. కయ్యూనైతే ప్రకృతి సంబంధమైన తర్కము చేత పొలములోని ఫలాలను తీసుకుని వచ్చి ఒక అర్పణగా బలిపీఠం యొద్ద వాటిని పెట్టాడు. ప్రాయశ్చిత్తార్థములకు ఖచ్చితంగా దేవుని యొద్ద జవాబు దొరుకుతుందని తలంపుతో అలాగూ చేశాడు. హవ్వ ఆదాములు ఆపిల్ పళ్ళు తీసుకునగా అది పాపములకు కారణమైనదని, ఈ దినమున జనములు ఎలాగూ తలంచుచున్నారో ఆ విధముగా తలంచి అతడవి తెచ్చియుండెను. అది ఏమైనప్పటికీ ఇప్పుడు వారు దానిమ పండు లేక మరో దాని యొద్దకు వచ్చారు. ఈ మధ్యనే వారిలో కొందరు ఇంకేదో అని చెప్పారు. అయితే హెబెలైతే సరైన అర్పణ అర్పించాడు. అది చేసినది రక్తము అని అతడు ఎరిగి ఉండెను. కనుక అతడి గొర్రెపిల్లను తెచ్చాడు. మరి దేవుడు అతనిది అంగీకరించినప్పుడు హెబెలు విశ్వాసమును బట్టి ప్రత్యక్షత ద్వారా, మరి ఏ విధముగా కాదు, ఏ బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కాబట్టి మీరు గమనించండి, నీతికి ఆరంభము ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క సత్యము, జీవము గల దేవుని యొక్క సంపూర్ణ సంఘము దానిపైనే కట్టబడుతుంది. ఒక దినమున యేసు కొండ మీద నుండి దిగివచ్చు మనుష్య కుమారుడైన నన్ను గుర్చి ప్రజలు ఏమనుకుంటున్నారని ఆయన శిష్యులను అడిగాడు. ఒకరన్నారు నీవు మోషే అని, మరొకరన్నారు నీవు ఏలియవని, మరొకరు నీవు ఇర్మియా అని, లేక ప్రవక్తుల్లో ఒకరు అని అన్నారు. అయితే నేనేమై ఉన్నది అని మీరేమనుకుంటున్నారు అని ఆయన అడిగాడు. అపోస్తలుడైన పేతురు, దేవుని చేత ప్రేరేపించబడిన వాడై ఆత్మ వల్ల ఉజ్జీవింపబడి భీకరమైన వివరణ చేశాడు, నీవు జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తువు అని. వివరణ గమనించు, యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడివు, రక్త మాంసములు నీకు ఇది బయలుపరచలేదు కాని పరలోకమున నా తండ్రి నీకిది బయలుపరచను. నీవు సీమోనువు. ఈ బండ మీద, ఈ బండ మీద, ఇప్పుడు కేథలికులు అంటున్నారు పేతురు మీద బండ చిన్న రాయి, ప్రతిష్ఠించిన వారు అంటున్నారు క్రీస్తు అను బండ మీద. వ్యత్యాసం ఉండటం కాదు, అయితే పేతురు కలిగి ఉన్న ప్రత్యక్షత మీద, ఆయన ఏమై ఉన్నది అను ప్రత్యక్షత పైన. ఎవడున్నూ ఆయనకు రాడు. యేసు చెప్పిన్నాడు, నా తండ్రి వాణ్ణి ఆకర్షించితే గాని తండ్రి ఆకర్షించిన వారందరూ నా ఎదుక వత్తరు. నీవు జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తువు, యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడు, రక్త మాంసము నీకు తెలియచేయలేదు కాని పరలోకమున నా తండ్రి బయలుపరచను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవవు. ఆత్మ సంబంధముగా బయలుపరచబడిన దేవుని వాక్యము గమనించు. హెబెలు దేవుని అందలి విశ్వాసము ద్వారా ఎంతో శ్రేష్టమైన అర్పణను అర్పించెను. ప్రకృతి సంబంధమైన విశ్వాసి అది తన స్వంత చేతుల ద్వారా వచ్చిన పని అని అనుకున్నాడు. అతని యొక్క ఫలములు, అతను చేసిన అందమైన అర్పణలు దేవుడు గుర్తించునని తలంచాడు. అది తెచ్చాడు. విభేదము, ఘర్షణ అబ్రహాముకు లోతుకు ఘర్షణ కలిగినది. అటువంటి ఘర్షణే లేక తగాదే మోషే మరియు దాతాను కోరహులు కలిగి ఉండడని మనం చూస్తున్నాము. మోషే ప్రభు యొక్క వాక్యముతో అభిషేకించబడిన వాడయుండి ఆ ఘడియకు ఒక నాయకుడుగా ఎన్నికైన వాడుగా రుజువు చేయబడి అబ్రాము ఇవన్నీ వాగ్దానం చేశాడు. అలా రుజువు చేయబడిన వాడై అవి ఎలాగుండెనో, ఏ విధముగా జరుగునో అని దేవుడు చెప్పెనో ఖచ్చితంగా మోషే ఖచ్చితంగా చేశాడు. కోరహు ప్రకృతి సంబంధి అయి వారి మధ్య ఒక సంస్థాపకమును లేపుటకు ఆశపడ్డాడు. ఒక గుంపు ప్రజలను తయారు చేయాలని అతడు అనుకున్నాడు. దేవుడు అలాంటి వారితో సంప్రదింపులు చేయడు. అక్కడ ఆ లేఖనములో సాక్షాత్తు అక్కడే అది చూయించుచున్నది. ఈ దినాన ఒక విధమైన ప్రయాణము అది. దేవుడు అభిషేకించినది సంస్థాపకము అని కోరహు అది చేసిన వెంటనే అతడు మోషేతో అన్నాడు, నిన్ను నీవుగా అధికంగా చేసుకుంటున్నావు. మరో మాటల్లో సమాజం అంతా పరిశుద్ధులే, ఏంటి నీవు ఒక్కడో మాత్రమే పరిశుద్ధులువా? అలాంటిది చేయటానికి నీకు హక్కు లేదు. ఒకరికంటే నిన్ను నీవు పెద్దదిగా నీవు తయారు చేసుకుంటున్నావు. మేమందరం పరిశుద్ధులమే, మేమంతా దేవుని బిడ్డం అని అన్నాడు. మోషే తన యొక్క తలను అలాగ త్రిప్పుకుని వెళ్లిపోయాడు. అతడు అడిగాడు, ప్రభువా నేనేం చేయాలి? దేవుడు చెప్పాడు, అతనికి వేరుగా నిన్ను నీవు వేరు చేసుకో, నాకది చాలు. భూమి అతన్ని మెరిగివేయటకు దేవుడు అనుమతి చేశాడు. చూశారా, ఒక ఘర్షణ, ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధి కలిసినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఘర్షణే. యూదా మరియు యేసు కలిసినప్పుడు అక్కడ ఘర్షణ వచ్చినది. ఒకరు దేవుని యొక్క కుమారుడు, మరొకరు సాతాను యొక్క కుమారుడు. కయ్యూను హెబెలు వలె వారు కలిసినప్పుడు ఘర్షణ వచ్చినది. ఒకరేమో సంఘం యొక్క కోశాధికారి, మరొకరు సంఘ కాపరి. ఇప్పుడు ఈ దినానికి మనం వస్తే తిరిగి అదే విషయం. ఆత్మ సంబంధమైన క్రీస్తు పెళ్లి కుమార్తెకు, ప్రకృతి సంబంధమైన సంఘ శాఖకు. ఆత్మ సంబంధం పెళ్లి కుమార్తె ప్రకృతి సంబంధమైన సంఘ శాఖలకు ఎంతో వ్యత్యాసం. దేనిలోనూ వారిలో ఏ విధమైన అనుబంధము లేక పోలిక ఉండదు. ఇప్పుడు గమనించు, ప్రకృతి సంబంధమైనది ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన దానిని పోలి నిలుచుటకు ప్రయత్నము చేయును. అయితే యాకోబు ఏషావుల వల్లే అది పనిచేయదు, అది చేయదు. మంచి పనులు చేయుట అనుదానంలోకి వచ్చినప్పుడు నేను అనుకుంటాను, ఏషావు నిజముగా యాకోబు కంటే మంచివాడు. మనిషి దృష్టిలో తన యొక్క తండ్రిని జాగ్రత్త తీసుకుంటానికి ప్రయత్నం చేశాడు. అతడు కండ్లు కనబడినవాడు, ఒక ప్రవక్త. అతడు చేయుటకు ప్రతి విషయంలోనూ అది ప్రకృతి సంబంధం అనేవాడై ఏషావు అది ఆలోచన చేయలేదు. అతడు ఏం చేశాడు? ఒకరికి ఏదో మేలు చేయడం ద్వారా అది మంచిదే, ఒకరికి ఏదో మేలు చేయడం ద్వారా దాని ద్వారా అతడు పొందుకోగలడని అతడు తలంచాడు. యాకోబైతే అతని ఆత్మ అంతరంగమంతా జ్యేష్ఠత్వం కొరకే, దానిని అతని ఆత్మ సంబంధమైనది దేవుడు గుర్తించింది. గమనించు, ఎల్లప్పుడు కూడా ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దాన్ని ద్వేషించడకు కారణమవుతుంది. కయ్యును హేబెల్ను ద్వేషించడకు అది కారణమైనది, కోరహు మోషేను ద్వేషించడకు అది కారణమైనది, యూదా యోసును ద్వేషించడకు అది కారణమైనది. ఆ విధంగా అది జరిగినది. అది ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిని ద్వేషించడకు కారణమవుతుంది. ఏ విధముగా ఆరమ్మోను కయ్యూను హేబెలను ద్వేషించాడో ఆ విధంగా అతని అర్పణను దేవుడు అంగీకరించను, మరియు వారిని నాశనం చేయుటకు ప్రయత్నము చేయుట. చివరికి వారు పలుకుబడి నాశనం చేయుటకు ప్రయత్నం చేశారు. ప్రతి దాన్ని నాశనం చేయుటకు వారు ప్రయత్నం చేశారు, ఎందుకంటే అది అసూయ తప్ప మరొకటి కాదు. అది కయ్యూనులో ప్రారంభమైనది, అది అసూయని రుజు చేయబడి, అది ఇంకా ఈ దినమును కూడా అంతే. ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిని కలిసినప్పుడు ఆ విధముగానే ఉంటుంది. అది సాతాను సంబంధమైనదని రుజువు చేయబడుతుంది, మరొక విధముగా కాదు. ఎందుకంటే అసూయ సాతాను నుండి వచ్చేది, అటు తర్వాత సత్యమును అనుకరణ చేయటకు హేతుపోతుంది. కాని దాన్ని వారికి కానిదాని ఒకరు ఒకదాన్ని అనుకరణ చేస్తే అది అలాగే అవుతుంది. ఈ కడవరి దినాల్లో దానిని మనం ఎంతగా చూస్తున్నాము, ఓహ్ అదెంతో. కనుక మనం ఈ విధంగా చూస్తున్నాము, దేవుడు ఎప్పుడు కూడా ఆయన అసలైన వాక్యంను గుర్చి ఆయన మనస్సు మార్చుకున్నాడు. అయితే ఆయన ఎవరిని పిలుచును, వారినే ఆయన నిర్ణయించును. ఆ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? మోషే యొక్క స్థానాన్ని ఎవరు తీసుకోలేదు. ఎంతమంది కోరహులు లేచినా, మరి ఎంతమంది దాతానులు లేచినా అనవసరం, అది మోషేదే. దేవుడే పిలిచాడు, అది ఏదైనప్పటికీ. అయితే ప్రజలు ఆయన యొక్క పరిపూర్ణ చిత్తములు నడవనట్లయితే ఆయన అనుమతించు చిత్తమును దయచేసి నిన్ను అందులో నడుచుటకు అంగీకరిస్తాడు. గమనించు, దాన్ని ఆయన అనుమతించును. అయితే ఆయన దానిని ఆయన మహిమకై ఆయన యొక్క సంపూర్ణ చిత్తములో దాన్ని కార్యకారిణిగా చేయును. ప్రారంభములు ఎలాగో అలాగూ లైంగిక చర్య ద్వారా బిడ్డల పుట్టుట అది దేవుని యొక్క సంపూర్ణ చిత్తము కాదు. లేదండి, దేవుడు మట్టిలో నుండి నరుని చేసి అతనిలో జీవాయువుని పొందగా అతడు జీవించు ప్రాణి ఆయను. ఆ యొక్క నరులో నుండి సాటిన సహాయాన్ని ఆయన తీసుకుని అతనికి భారీగా చేసెను. అదే ప్రప్రదమైన దేవుని యొక్క అసలైన చిత్తము. అయితే పాపము లోపలికి వచ్చి అది ఏమి చేసెనో ఆ విషయాన్ని చేసెను. ఆ తర్వాత నరుడు భార్యను చేసుకుంటకు అనుమతించాను, చట్టబద్ధముగా ఆమె ద్వారా బిడ్డలు కనుటకు అనుమతించాడు. అభివృద్ధి చెంది భూమి నిండించి తర్వాత నీవది చేయుటకు అదే మార్గమైనట్లయితే, అయితే నీవు గమనించు, అది ఎన్నడూ దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి ఆరంభమనున్నది ఉన్న వీటన్నిటికీ అంతమనున్నది ఉండవలసి ఉంటుంది. పాపం అంతా కూడా సర్వనాశనముకు రావలసి ఉన్నది, సమస్త పాపము నిర్మూలము చేయవలసి ఉన్నది. కాబట్టి పునరుద్ధానం వచ్చినప్పుడు ఘనమైన వేయిన్ల పాలనలో మన యొక్క తండ్రుల ద్వారా తల్లుల ద్వారా మనము తిరిగి పుట్టనవసరం లేదు. అయితే దేవుడు ఆరంభములో ఏ విధముగా చేశాడో, నరుని మట్టిలో నుండి ఏ విధముగా పిలిచాడో, అతనిలో ఉండిన అతని సాటిన సహకారిని దేవుడు ఆ విధముగా చేయును. అవునది నిజం, ఆది నుండి ఆయన ఆ విధముగా దాన్ని చేశాడు. కాబట్టి దేని గురించి కూడా దేవుడు ఆయన మనస్సు మార్చుకున్నాడు. అయితే నీవు కొనసాగించుకుంటూ ఆయన అనుమతించును. ఇప్పుడు దీని గురించి నేనేమి చెప్పబోచున్నాను, అది చేరుకుంటకు ఇది చుట్టుప్రక్కల అవుతుంది. అయితే నీవది అర్థం చేసుకోవాలని నేను కోరుచున్నాను. గమనిస్తున్నారా, ఒకటి చేయుటకు దేవుడు నీకు అనుమతినిచ్చును, చివరికు నీవు చేయు దానిని ఆశీర్వదించును. అయినప్పటికీ అది ఆయన యొక్క సంపూర్ణ చిత్తము కాదు. ధర్మశాస్త్రం తీసుకుంటానికి దేవుడు ఇశ్రాయేలును అనుమతించాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో వారికి ముందుగానే కృప, ఒక ప్రవక్తను, అగ్నిస్తంభమును, ఒక అర్పణ, గొర్రెపిల్లను, విడుదల శక్తిని అనుగ్రహించగా అయితే వారు ధర్మశాస్త్రము కొరకు కేకలు పెట్టారు. అది దేవుని యొక్క చిత్తము కాదు. అయితే అది ఎక్కించబడినది, ఎందుకనగా మనుష్యుడు అది కావాలని కోరుకున్నాడు. ఏ ధర్మశాస్త్రము కావాలని కోరుకున్నాడు, దానివల్ల అతను శపించబడ్డాడు. దేవుని చిత్తము చేయుట అది ఉత్తమము. అదే ఆయన మనకు బోధించినది, నీ చిత్తం నెరవేరును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక. మనము ఆయన యొక్క చిత్తమునకు ఆయన వాక్యమునకు లోబడవలసి ఉన్నది. దానిని ప్రశ్నించవద్దు, దానిని నమ్ము, దాని చుట్టూ మార్గమును కనుగొనటానికి ప్రయత్నం చేయవద్దు. అది ఉన్నట్లుగానే దాని మార్గమును స్వీకరించు. అనేకులైన వారు అలాగ వెళ్లిపోయి మరొక మార్గంలో తీసుకుంటారు. అలాగ నీవు చేసి నీ స్వంతగా నీవు ఏర్పాటు చేసుకుంటావు. దేవుని దీవించుట నీవు తెలుసుకుంటావు. అయితే నీవు ఆయన అనుమతించిన చిత్తంపై జరిగిస్తున్నావు. అయితే ఆయన యొక్క సంపూర్ణ చిత్తమును బట్టి కాదు, దైవిక చిత్తమును బట్టి కాదు. నేను చెప్పినట్లుగా ఆయన అది అనుమతిస్తాడు. అయితే ఆయన దానిని ఆయన యొక్క సంపూర్ణ చిత్తమును బట్టి కాదు. అందులో ఒకటి బిడ్డలను కనుట. గమనించు, ఆరంభములోని మోయాబు ప్రారంభములో ఒక అక్రమ సంతానమైన దేశముగా ఉండెను. అది అక్రమ సంతానముగా ఆరంభమైనది. ఆయనను తండ్రి ఒక విశ్వాసి, కుమార్తె ఒక విశ్వాసి. ఖచ్చితంగా నీవు అది పోల్చి చూచి ఆత్మ మనస్సుతో వినియోగించితే ఏదైనా ఎంత విషదంగా ఉంటుందో అంత విషదంగా అక్కడ సంఘశాఖ ఉండుట నీవు చూడగలుగుతావు. ఖచ్చితంగా గమనించితే సమస్తము తప్పే. చూడు, దాని యొక్క ఎదుగుదల ఆ విధంగా ఆరంభమైనది. గుండ్రని మంచుగడ్డ వలె అది పెట్టబడినది. అది అలాగే దొర్లుకుంటూ 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 పోయినది. నీవు ఒక తప్పును తెచ్చి ఆ తప్పుతోనే ఆరంభం చేస్తే ఒకదానిపైన ఒకటి దొర్లుకుంటూ దొర్లుకుంటూ అన్ని ఒకటి ఒకటిగా దొర్లుకుంటూ అవుతుంది. ఆ విధముగా సంఘము ఆరంభమైనది. రోమ్లోను నిసియాలోను అది ఆ విధంగా ప్రారంభమైనది. రోమన్ కత్తలిక సంఘము అసలు ఆరంభంలో అది పెంతికోస్తు నుండి వచ్చినది. అయితే వారు దాన్ని నిర్ణాత్మ చేసినప్పుడు, ప్రసిద్ధి చేటుకు తెచ్చినప్పుడు, సంఘంలోనికి తెచ్చినప్పుడు అవి చేయడం, ప్రార్థన జరపడం, పూసలు సమకూర్పు జపమాలలు చేస్తూ, చనిపోయిన వారికి ప్రార్థన చేస్తూ ఈ మిగతావన్నీ చేయిచు ఉండేది. అది దొర్లుకుంటూ రావడం ప్రారంభమై ఒక తప్పు నుండి మరొక దాని మీదకి, ఒక తప్పు నుండి మరొక దానిపైకి అది ఎక్కడికి వెళ్లినదో తెలియని రీతిగా అంతవరకు వెళ్లినది. పెంతికోస్తు యొక్క ఏ ఒక్క ప్రాతినిధ్యము ఏ విధముగా లేనంతగా అయిపోయినది. గమనించారా, ఒక తప్పు మరొక దానిపైకి, ఒకదానిపైకి ఒకటి తెచ్చినది. చేయవలసింది ఒకటే ఒకటి, అది తినగా పట్టని శుద్ధి చేసి ఆరంభానికి వెళ్ళుట. మార్టిన్ లూథర్ నీతిమత్వంలోనికి ప్రారంభం చేసినప్పుడు ఇది లూథర్ సంఘానికి ముందు కొనసాగింపు అవుతుంది. చూడండి, లూథర్ నిర్మాత్మకం చేసినప్పుడు అతను వెస్లీ యొక్క శుద్ధీకరణ తీసుకోలేదు. ఎందుకంటే అతడు నిర్మాణాత్మకము అయ్యాడు కాబట్టి మనుషులు దానికి నిలవలేకపోయారు. కనుక అందులో నుండి ఆత్మ బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇక్కడ లోతు గుంపు ఉన్నది, లేదా మోయాబు లోతు కుమార్తె యొక్క బిడ్డ, ఆరంభంలోనే అక్రమంగా పుట్టినవాడు. చూడు, ప్రకృతి సమైన సంఘము మోయాబు ప్రకృతి సంబంధమైన సంఘశాఖకు పోలికే ఉంటున్నది. ఇస్రాయేలు ఆత్మ సంబంధమైన సంఘమునకు పోలికై ఉన్నది. ఇస్రాయేలు ఒక నిజమైన సంఘమున్నది. అది ఆదినమునకు పెళ్లి కుమార్తె, ఐగుప్తు నుండి పిలువబడినది, సత్యమని రుజువు చేయబడినది. గమనించు, ఇద్దరు కలిసే వస్తున్నారు. వారిద్దరు ఒకే అర్పణ అర్పించారు. ఏడు బలిపీఠములు చూస్తున్నాము. ఇద్దరు కట్టారు. ఇద్దరు పవిత్రమైన అర్పణలు అర్పించారు. ఎద్దు చివరికి వారు పొట్టేలను అర్పించారు. రాబోతున్న మెస్సయ్య లేక మెస్సయ్య రాబోచున్నాడును ఒక సాక్ష్యముగా చేశారు. మూలాధారముగా వారిద్దరూ ఖచ్చితంగా ఒక్కటే. ఇక్కడ లోయలో ఇస్రాయేలు ఉన్నాడు. మోయాబు అక్కడ కొండపైన ఉన్నాడు. మోయాబు ఏడు బలిపీఠములు కలిగి ఉన్నాడు. ఇస్రాయేలు ఏడు బలిపీఠములు కలిగి ఉన్నాడు. మోయాబు ఏడు ఎద్దులు కలిగి ఉన్నాడు. ఇస్రాయేలు ఏడు ఎద్దులు కలిగి ఉన్నాడు. మోయాబు ఏడు పొట్టేళ్లను కలిగి ఉన్నాడు. మెస్సయ రాకడను మాట్లాడుట ఇస్రాయేలు ఏడు పొట్టేళ్లు కలిగి ఉంటున్నారు. వారి మధ్య వ్యత్యాసం ఏంటి? మూలాధారముగా రెండూ సరే. అయితే మీరు గమనించండి, మోయాబు అయితే దేవుని యొక్క ప్రత్యక్షత అది కలిగి ఉండలేదు. వారు కేవలం ఒక జాతిగా దేశముగానే ఉన్నారు. జపతపములు జరిగించు గుంపుగా ఉన్నారు. అయితే ఇస్రాయేలు వారితో ప్రవక్తను కలిగి ఉన్నారు. వారికి కొట్టబడిన బండ వారితో ఉన్నది. వారు అగ్ని స్తంభాన్ని కలిగి ఉన్నారు. వారికి స్వస్థత కొరకు ఇత్తడి సర్పమున్నది. వారితో కదులుతూ వెళ్తున్న దేవుని ఆశీర్వాదాన్ని వారు కలిగి ఉన్నారు. వారు బయటకు పిలువబడిన దేవుని యొక్క బిడ్డలు. ఇప్పుడు ఈ రోజున్న ఆ సంఘములలో ఎంతో పొలికగా వాటిని మనము కనుగొంటున్నాము. మోయాబు ఆ విధముగా కాదు. ఒక స్థలము నుండి మరొక స్థలమునకు ఇస్రాయేలు ఎలాగూ యాత్రికులుగా ఉన్నారో, ఎక్కడికైతే అగ్నిస్తంభము కదల వెళ్లినో దానితోనే వారు వెళ్లిపోయారు. మోయాబీలు అలాగూ కాదు. వారి స్వంత సంఘశాఖలోనే వారు స్థిరపడిపోయారు. వారి స్వంత దేశంలోనే వారు కదలలేదు. వారు ఉండిపోయారు. వారక్కడే నిలిచిపోయారు.
వారి యొక్క స్వంత గొప్ప విద్వాంసుల సంగీత సభలు వారికున్నవి. వారు చేస్తున్న విషయాలను వారు నిర్ణయించారు. వారికి వారి స్వంత యోధులు ఉన్నారు. వారికి వారి యొక్క పోరాట వీరులున్నారు. వారికున్నటువంటి వారి రాజు వారికున్నాడు. ఆ విధముగా వారికి ఒక అధికార పత్రాలు మొదలగినవి ఉన్నవి. అయితే వారికి లేనటువంటి ఒకటి ఇస్రాయేల్ యుద్ధం ఉండుట మోయాబు చుచ్చినది. ఇస్రాయేల్ మధ్య బలమైన శక్తి ఉండుట వారు చూశారు. అది ప్రవక్త, ఆ ప్రవక్త మోషే. యుద్ధం పొరపాటు పడినట్లయితే అతడు అలాగూ వారి మధ్య చేతులెత్తుతాడు, యుద్ధం మారిపోతుంది. కాబట్టి వారికి అలాంటిది లేదు. కనుక రాజకీయముతో, రాజకీయ లాగుడుతో సరిజోడు చేయుటకు ప్రయత్నించారు. వారు మరి యొక్క దేశమునకు పంపి వారికి ఒక ప్రవక్త ఉండుట కొరకై ఒక ప్రవక్తను అద్దెకు తెచ్చారు. ఇస్రాయేల్ మధ్య ఉన్నట్లు వారి మధ్య బలము ఉండుటకై పిలిపించారు. మీరు చూస్తున్నారా ప్రకృతి సంబంధమైన పోలిక? ఈరోజు ప్రకృతి సంబంధమైన సంఘాలను నీవు చూచుట్లేదా? అలాంటివే అది చేసినది. గమనించు, వారిరువురు ప్రవక్తలను ఇప్పుడు కలిగి ఉండబోతున్నారు. ఒకే ఒక వ్యత్యాసం ఏదనగా దేవుని ప్రవక్తైన మోషే ఆత్మిక రాజు దేవుడు. అక్కడే అతడు తన అనుమతిని పొందుకున్నది, తన అనుమతి పత్రాలను పొందుకున్నది ప్రభు యొక్క వాక్యము నుండి. బిలాము అతడు రాజును కలిగి ఉన్నాడు. ఆ రాజు బాలాకు, మోయాబు రాజు. అక్కడి నుండి అతడు తన అనుమతి పత్రాలను పొందుకునేది, అతని ఆశీర్వాదాలను పొందుకునేది. కాబట్టి మోయాబు బాలాకుతో అన్నాడు, దిగిరమ్ము. లేక బిలాము అన్నాడు, దిగిరమ్ము, నా నిమిత్తమై ఈ జనమును శపించుము. వారు భూమిని చుట్టుముట్టారు. వారు వచ్చి ఎద్దు గడ్డిని నాకిన రీతిగా ప్రతిదానిని వారు నాశనం చేయుచున్నారు. అడిగాడు, దిగిరమ్ము, నీవు శపించినా, నీవు ఆశీర్వదించినా, నీవు ఏమి చేసినా అది గుర్తించబడినది అని నేను గ్రహించాను. ఈ మనుషుడు దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్త కాదు అని మనము గమనించవలసి ఉన్నది. అయితే రాజకీయ కారణాలకు తన జ్యేష్ఠత్వ హక్కులను అమ్ముకునివాడు ఇతడు. ఏ విధముగా ఈ దినమున సంఘము ఏమి చేసినదో ఆ విధముగా లూథర్, వెస్లీ, పెంతికోస్తు మరియు సమస్త వర్గాల వారు వారి సంఘ శాఖల లాగుడులకై దాన్ని అమ్ముకున్నట్లుగా మోషే దేవుని క్రింద, బిలాము బాలాకు క్రింద. ఆయనను ఇద్దరు ప్రవక్తలు, దేవుని వల్ల పిలువబడిన మనుషులు, ఇద్దరు ఆత్మ సంబంధులు. వ్యత్యాసాన్ని గమనించు, ఇద్దరికి శిరస్సు ఉన్నారు, అనగా అధికారులున్నారు. మోషేకు దేవుడు, బిలాముకు బాలాకు. ఇక్కడ గమనించు, ప్రకృతి సంబంధమైనది ఏ విధముగా తప్పో రుజువు చేయుటకై, ఆత్మ సంబంధమైనది ఏ విధముగా వర్తిస్తున్నదో గమనించు. మోషే దేవుని ద్వారా పంపించబడి విధి నిర్వహణలో మరి యొక్క దేవుని యొక్క ప్రవక్త వలన సవాలును ఎదుర్కొన్నాడు. అది నీ ఊహించగలవా? మోషే దేవుని ద్వారా పిలువబడినవాడు, దేవుని ద్వారా నిర్ణయించబడినవాడు, దేవుని యొక్క విధిలో నిలబడి ఉన్నవాడు. ఈ నులివెచ్చని చల్లని వర్గాల ద్వారా కదిలించబడి దేవుని యొక్క మరొక ప్రవక్త ద్వారా సవాలు చేయబడ్డాడు. ఏదైతే దేవుడు ఆశీర్వదించి అభిషేకించున్నాడో అట్టి వాని మీద ఏ విధముగా నీ వ్యత్యాసాన్ని చెప్పగలుగుతావు? వారు ఇరువురు ప్రవక్తలే. దేవుడు ఇద్దరు ప్రవక్తలతో మాట్లాడతాడు. వాళ్ళు కొందరంటారు, దేవుడు చెప్పాడు ఇది చేయమని, దేవుడు చెప్పాడు అది చేయమని అని చెప్తారు. నేను దాన్ని ఇప్పుడు ప్రశ్నించట్లేదు. అయితే అది దేవుని వాక్యం యొక్క దారికి అవతల ఉన్నది. ప్రవక్త ప్రవక్త అయినట్లయితే విషయం అది కాదు, అతడు మార్గమునకు అవతల ఉన్నాడు. అనేక మంది ఆ విధంగా మోసపోతారు. ఈ సహోదరుడు ఇది చేయగలడు, ఈ సహోదరుడు అది చేయగలడు. వాక్యమును త్రేకించుట దేవ దూషల భాషలతోనూ మనుషుల భాషలతోనూ నేను మాట్లాడినను, పర్వతములను పగిలించగల వరములు కలిగిన వాడనను, పేదల పోషణార్థం నా వస్తువులను నేను ఇచ్చినను, నేను వట్టివాడను. ఆ దినమున అనేకులు నా ఎదుకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నీ నామన ప్రవచించలేదా? నేను దయ్యములను వెళ్లగొట్టినది మరియు గొప్ప కార్యములు చేసింది నీ నామమునే కదా? అక్రమ చేయవాలరా, నా ఎదురు నుండి వెళ్లిపోండి, మీరెవరో నాకు తెలియదు అని నేను వారితో చెప్పదును. అయినప్పటికీ అది వారు చేసి ఉన్నారని ఒప్పుకొలుతో వస్తారు. అయితే యేసు చెప్పాడు వారు అక్రమము చేయువారని. అక్రమం అనగా ఏంటి? నీవు చేయవలనని ఒకటి ఎరిగి మంచి చే ఎరిగి ఆయనను అది నీవు చేయవు. కడవరి దినాల్లో ఏం జరుగుతుందో చూడు, వర్ష అంతా విను. ఈ రాత్రి అదే నా యొక్క ఉద్దేశం. నేను చెప్పాను నేను 9 గంటలకు బయట ఉండాలని. అయితే ఆ తర్వాత ఇంకా కొద్దిగా బహుశా చూడు, దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ వర్షను మీకు చూపించడం నా యొక్క సంపూర్ణ ఉద్దేశం. అవును, ఇప్పటిది గమనించితే ఈ ఇద్దరు కూడా ఆత్మ సంబంధులైన మనుషులే. ఇరువురు ప్రవక్తలే, ఇద్దరు పిలువబడినవారే. మోషే ప్రతి ఒక్క దినము అతని ఎదుట స్వచ్ఛమైన అగ్ని స్తంభముతో ఉండెను. దేవుని ఆత్మ అతనిపైన ఉండెను, విధి నిర్వహణలో ఉండెను. ఇక్కడ దేవుని చేతను పిలువబడి దేవుని చేతనే అభిషేకించబడిన మరి ఒక ప్రవక్త వచ్చుచున్నాడు. దేవుని వాక్యము అతని యొద్దకు వచ్చినటువంటి ఒక ప్రవక్త. ఇక్కడ అపాయకరమైన గీత ఉన్నది. అతడు దేవునికి సంబంధమైన వాడు. ఆ మనుషుడని ఎవరు నిరోధించలేరు, ఎందుకంటే బైబిల్ చెప్తున్నది దేవుని ఆత్మ అతనితో మాట్లాడెను అని. అతడు ఒక ప్రవక్తే ఉండెను. అయితే మీరు గమనించుడి, అతడు దేవుని యొద్ద నుండి నిజమైన జవాబు పొందుకున్నప్పుడు దాన్ని అతడు కాపాడలేదు, నిలబెట్టుకోలేదు, దాన్ని అతడు గమనించలేదు. ఆ తర్వాత మోషేతో సవాలు చేయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడు బిలాము తన యొక్క నిండు హృదయముతో దేవుని యొక్క చిత్తాన్ని వెతికాడు. ఈ గొప్ప మనిషి వచ్చి అతనితో అన్నాడు, బిలాము బాలాకురాజు నన్ను పంపాడు, తక్షణమే నీ వచ్చి ఈ ప్రజలైన ఇశ్రాయేలు శపించు, ఎందుకంటే వారు భూమి అంతటా విస్తరించున్నారు. ఇప్పుడు వారు నాకు వ్యతిరేకముగా కూడియున్నారు. వారి చుట్టూనున్న వారి క్రిందనున్న ప్రతి రాజ్యమును తుడిచిపెట్టి ఉన్నారు. ఇప్పుడు నీవు మా ఎదుక వచ్చి ఈ ప్రజలను శపించాలని మేము కోరుతున్నాము, ఎందుకంటే నీవు ఎవరినైనా శపిస్తే అతడు శపించబడని నేను అర్థం చేసుకున్నానని చెప్పాడు. చూశారా, అతడు దేవుని యొక్క మనుష్యుడు, దైవజనుడు. నీవు ఏమి దీవిస్తే అది దీవించబడుతుంది. అతడు దేవుని సేవకుడు. బిలాము తలంచాడు, అతడు ప్రవక్త నుండి తలంచాడు. నేను చేయవలసినది ఒకటే ఒకటి, అది దేవుని యొక్క చిత్తమేదో అది వెతుకుట. అతడు ప్రవక్తగా పిలువబడినట్లయితే అదే ప్రవక్త యొక్క విధేయున్నది. మొదట ప్రవక్త ఏమి చేయవలసి ఉన్నది? దేవుని యొక్క వాక్యమును చిత్తమును వెతుకుట. అది అతడు తప్పక చేయవలసి ఉన్నది, ఎందుకంటే ప్రవక్త ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము అతని ఎదుక వచ్చును. వారు చెప్తారు, సరే నీవు వేదాంత పండితుడువు కాదు, ఎన్నడూ కూడా దేవుని యొక్క వాక్యము వేదాంత పండితుని ఎద్దుకు వచ్చినని బైబిల్ చెప్పట్లేదు. దానిని కలగుంపులు చేసినది వారే. వాక్యము దేవుని ప్రవక్త ఎద్దుకు వచ్చును. దేవుని ప్రవక్తగా ఒక మనుష్యుడు ఇక్కడ ఉన్నాడు. అతడు అద్దెకు వచ్చి అద్దెకు తీసుకున్న బండివాడై వచ్చి మరొక దేవుని ప్రజలను శపించుట గమనించు. దేవుని యొక్క చిత్తమును తెలుసుకుంటూ వెళ్లిపోయాడు. ఆయన సంపూర్ణ చిత్తం ఏదో అది తెలుసుకోవాలనుకున్నాడు. విషయ సందర్భంలో దేవుడు ఆయన సంపూర్ణ చిత్తమును ఇచ్చాడు. ఆయన సంపూర్ణమైన చిత్తము అతడికి ఇవ్వబడెను. ఆయన యొక్క చిత్తము ఏమయుండెను? నీవు వెళ్లవద్దు. అదే దేవుని యొక్క మొదటి మాట, వారితో వెళ్లవద్దు. నా సంపూర్ణ మార్గమందు నడుచు, నా ప్రజలను ఎదుర్కొంటూ ప్రయత్నము చేయవద్దు. అదెంతగా ఈరోజు ధీటుగా ఉన్నది. వాగ్వాదాలు పెట్టుకోవడం, గజిబిజలు చేసుకుంటాం. ప్రతిది మీ మధ్య దేవుని యొక్క ఆత్మ పనిచేయట వారు చూస్తున్నప్పుడు వారు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మెత్తన చేటుకై వారు సంవత్సరాలు ప్రయత్నించారు. అయితే ఎంతగా వారు దాన్ని మెత్తన చేస్తున్నారో అంత ఎక్కువగా అది పెరిగిపోతుంది. దేవుడు దేనిని దీవించాడో దానిని నీవు శపించలేవు, నీవు చేయలేవు, నీవది చేయలేవు. కాబట్టి మీరు చూడండి, వారు దేవుని యొక్క ప్రజలు. ఆ ప్రవక్త అతడు అక్కడ ఉండినప్పటికీ, రాజు ద్వారా అద్దెకు తీసుకున్న బండివాడైనప్పటికీ, మత సంబంధమైన కార్యకలాపాలందు పనిచేసినప్పటికీ దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చెను. దేవుని యొక్క చిత్తాన్ని అతడు వెతికాడు. దేవుని యొక్క చిత్తము తిరిగి అతనితో మాట్లాడాను, ఈ ప్రజలను శపించవద్దు, నేను వారిని ఆశీర్వదించాను అని చెప్పబడెను. మనము బోధ చేస్తున్న ఈ వర్తమానమును తృణీకరించగల ఎటువంటి వేదాంత బోధకుడు ఆకాశము కింద ఉండడు. అయితే సాక్షాత్తు కాలమందల దేవుని యొక్క వాక్యము ఇదేయున్నది. ఏది చెప్పబడినో లేక ఏది చేయబడినో ప్రతి ఒక్క దానియందు దేవుడు దానిని రుజువు చేశాడు. ఎటువంటి వేదాంత బోధకుడు గాని, ఎటువంటి బైబిల్ పఠనము చేయవాడు కాని, ఏ ప్రవక్త గాని ఆ వాక్యములకి చూచి అతడు ప్రవక్త అయితే అట్టి దానినే అతడు చూచును. అయితే అలాంటి దానిని అతను చూడకపోతే అతను ఒక తప్పు ఉన్నది అని చూపుతుంది. అక్కడ సరే నేనది తిరిగి త్రిప్పి తీసుకుంటాను అని అంటావు. ఆ విధముగానే బాలాకు బిలాము చూశారా? అయితే దేవుడు మోషేను గుర్తించాడు. అలాగైతే రుజువేంటి? దేవుని యొక్క వాక్యము. అతను దేవుని యొక్క విశదమైన ఖచ్చితమైన దేవుని తీర్మానాన్ని అతను విన్నాడు. నీవు వెళ్లవద్దు, నేను దీవించిన దాన్ని శపించుటకు ప్రయత్నము చేయవద్దు, వారు నా యొక్క ప్రజలు అని విన్నాడు. అయితే ఏమి జరిగిందో తెలుసా? అయితే ప్రారంభం నుండి ఆ ప్రజలను బిలాము ఇష్టపడలేదు. ఓ, అలాంటి బిలాములు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు! అతడు ఆ గుంపు వారిని మొదటి నుండి ఇష్టపడలేదు. దేవుని యొక్క ఖచ్చితమైన తీర్మానమును, అనగా నీవు వెళ్లవద్దు అనుదాన్ని అతను పొందుకున్న తర్వాత మీరు గమనించడి, అయితే అది చేయుటకు బదులు అది కయ్యూను వలె కోరహు వలె అతడు అసూయపడ్డాడు. అయితే అది చేయుటకు బదులు తర్కించుటకు వెళ్లిపోయాడు. ఇలాగైనా గమనించు, అతని వెనుకకు పంపబడిన తర్వాత అతని యొక్క సంఘశాఖ అధినేతలు అన్నారు, లేదు నేను వెళ్లదనని నమ్మకు, వారితో నాకేమైనా ఉన్నదని నమ్మవద్దు, ఆ ప్రజలతో నేను వాదించను, ఎందుకనగా వారు ఆయన ప్రజలని దేవుడు చెప్పాడు, నేను వెళ్తానని నేను అనుకోవట్లేదు. దానితోనే అతడు నిలబడినట్లయితే, అయితే అతని యొక్క హృదయం లోపల అతడు వారిని ఇష్టపట్టలేదు. చూశారా? వారు అతని యొక్క గుంపు వారు కారు. అతని యొక్క గుంపునకు ఏది సంబంధించుండలేదు. మొట్టమొదటి నుండి అది నిజము కాదు. చూశారా? అతడు వారి వైపు చూచి అన్నాడు, ఆ ప్రజలు కొన్ని భీకరమైన వాటిని చేశారు, అందునిమిత్తమై నిజముగా ఒక పరిశుద్ధమైన దేవుడు అలాంటి వారిని శపించును. వారు పామరులు, మనవలే వారు విద్యావంతులు కాదు, మనము తెలివిగల వారము. ఓహో, దేవుని సేవించుచున్నామని వారు చెప్తున్నారు. అయితే వారి వైపు చూడు, వారు ఏమై ఉన్నారో చూడు. ఒక గుంపు బానిసల గుంపు, మట్టి పుసుకున్నవారు, అక్కడ ఉన్న ఐగిప్తీయులు వాడుకున్నవారు. ఎందుకు? అలాంటి మురికి గుంపుతో ఏనాడు దేవునికి పనిలేదు. కొట్టబడిన ఆ బండను, ఆ ఇతని సర్పమును, ఆ అగ్ని స్తంభమును అతడు చూడలేకపోయాడు. నైతిక గురిపైన వారిని తీర్పు తీర్చ ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క ఉన్నత పిలుపు అతడు చూడలేకపోయాడు. కృపను బట్టి, ఏర్పాటును బట్టి వారు ఆ దారిలో ఉన్నారు, దేవుని యొక్క వాక్యముతో ఉన్నారు. వారిని అతడు శపించాలనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, అది చేయవద్దు, వారు నావారు, వారిని వదిలిపెట్టు, నీవు వారిని ముట్టవద్దు. కాబట్టి మనిషి వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు. అతడు తిరిగి వెళ్లినప్పటికీ కూడా అతని సంస్థాపక అధికార స్థానములు గమనించు, ఇంకా పలుకుబడి కలిగిన వారిని వారు పంపారు. ఈసారి వారు మామూలుగా పంపించే వారికంటే గౌరవ పట్టా హోదాగల వారిని వారు పంపిండవచ్చును. బహుశా వారు బిషపులు కావచ్చును, లేదా రాష్ట్ర ప్రెసిడెంట్లు కావచ్చును. అతడు శ్రేష్టమైన వర్గపు వారిని, కొంత మరింత పలుకుబడి కలవారిని, ఒకరు మరికొంత విద్యావంతులై ఉండవచ్చును. మరెక్కువ అతని చేయుటకు, అదెక్కువ అనుకూలంగా చేయుటకు ప్రణాళికలను చేసేవారిని పంపించడవచ్చును. చూశారా? అదే కయ్యూను చేసినది, అతడు తర్కించాడు. అదే కోరహు చేసినది, అతడు తర్కించాడు. తర్కములు చేసినది అది అతడు కాదు. తర్కములను మనము దించివేద్దాం. మనము దేవుని నమ్ముతున్నాము. అదేమి చెప్పినప్పటికీ మనము దేవుని నమ్ముతున్నాము. దేవుడు చెప్పిన దాన్ని మనము తర్కము చేయము, దానిని మనం వాదించలేము. నీవు దానిని విశ్వాసము ద్వారానే నమ్మవలసి ఉంటుంది. నీకు తెలిసిన దీనిని నీవెన్నడూ ఇక తర్కించకూడదు. అది ఆయన ఏ విధముగా చేశాడో నాకు తెలియదు, ఆయన అది చేశాడని నేను కేవలం నమ్ముతాను. ఆయన ఏ విధముగా వాగ్దాన్ని నిలబెట్టుకుంటాడో నాకు తెలియదు, అయితే అది ఆయన చేయునని ఆయన చెప్పాడు, అది నేను నమ్ముతున్నాను. అది దేవుని యొక్క వాక్యమని నేను నమ్మిన ఆధారణ బట్టి నేను దాన్ని అంగీకరిస్తున్నాను. నీవు దాని ద్వారా జీవించలేవు సరే అని నీవు చెప్తావు. నేను దాని వల్ల ఏ విధంగా బ్రతుకుతానో నాకు తెలియదు, అయితే అది చెప్పు అని ఆయన అన్నాడు. నా యొక్క బాప్టిస్ట్ కాపరి నాకు జ్ఞాపకముంది, అన్నాడు, ఏంటి బిల్లి, నీవు ఆలయంలోని స్తంభాలకు బోధ చేస్తావు, అటువంటి దానిని ఎవరైనా వింటారని నీవనుకుంటావా అని నాకు చెప్పాడు. అది నా జ్ఞాపకముంది, దేవుడు ఆ విధముగానని చెప్పాడు అని నేను చెప్పాను. ఏ విధముగా 7వ తరగతి విజయచో నీవు వెళ్లిపోయి రాజులకు ప్రార్థించి ప్రపంచానికి ప్రార్థన చేస్తావా? నేను చెప్పాను, అది చేతుకు నేను ఎలా వెళ్తానో నాకు తెలియదు, అయితే అలాగునని ఆయన చెప్పాడు, అది నాకు చాలు అని చెప్పాను. గమనిస్తున్నారా? ఆయన ఆ విధముగానని చెప్పాడు. అది ఏ విధముగా జరుగుతుందో అది నాకు తెలియదు. ఈ గంభీరమైన విద్యా సంబంధమైన ప్రపంచంలో ఈ యొక్క దైవిక సంబంధమైన స్వస్థత పైన మొదలగు వాటిపైన నీవు వ్యతిరేకగా నిలబడిపోతున్నావు, వారిది నమ్ముతారని నీవు అనుకుంటున్నావా అని అతడు అడిగాడు. వారు దాన్ని నమ్ముతారో లేదో అనేది నేను తెలుసుకుంటూ నా పని కాదు అని నేను చెప్పాను. నేను దానిని బోధించడం నావంతు, అదే ఆయన నాకు చెప్పినది. ఆయన నాతో ఉంటానని ఆయన చెప్పాడు. అది ఏమైండునో ఆయన నాకు చెప్పాడు. అది ఏ విధముగా ఉండునని ఆయన చెప్పినాడో ఖచ్చితంగా అలాగే జరిగింది. మొట్టమొదట వారి యొక్క చేతులు పట్టుకునుట, తర్వాత చివరికి వారి యొక్క హృదయాలోచనలు సహా నీవు ఎరుగునట్లు అది జరుగును. అది నేను నీకు చెప్పాను. ఆ విధముగానే అది జరిగినది. అది ఎలాగూ జరిగినది ఇంకా తెలియదు. అది ఎలాగూ జరిగినది అది నా యొక్క పని కాదు. అది అలాగునే జరిగినది. అక్కడికి వెళ్లిపోయి పర్వతం పైన కూర్చుడము, నేను నిన్ను పోషించదను, నిన్ను పోషించుటకు నేను కాకోలములను నియమించదను అని దేవుడు ఏలియాతో చెప్పినప్పుడు ఎవరది వివరణ చేయగలరు? ఏ విధముగా కాకి రొట్టె మొక్కను ఉడికిన చేపను తీసుకుని ప్రవక్త యొద్దకు తీయగలిగను? అది నేను వివరణ చేయటానికి దేనికంటే మించి ఉన్నది. మీరు అలాగనని నేను అనుకుంటలేదు, లేదా ఎవరైనా. అయితే ఆయన అది చేశాడు. అదే అదంతా కావలసి ఉన్నది. ఆయన దాన్ని చేశాడు. అది దాని యొక్క సత్యము. ఏ విధముగా ఆయన అది చేశాడు అది నాకు తెలియదు. అది నా యొక్క పని కాదు. అయితే ఆయన అది చేశాడు. ఆయన భూమిని ఎలాగూ చేశాడు నాకు తెలియదు. అయితే ఆయన అది చేశాడు. ఆయన ఏ విధముగా ఆయన కుమారుని పంపాడు నాకు తెలియదు. అయితే ఆయన అది చేశాడు. ఆయన ఏ విధముగా మృతుల్లోండి లేచను నాకు తెలియదు. అయితే ఆయన అది చేశాడు. ఏ విధముగా ఆయనను రక్షించాడు నాకు తెలియదు. అయితే ఆయన అది చేశాడు. అవును, ఆయన ఏ విధముగా నిన్ను రక్షించను నేను చెప్పలేను. అయితే ఆయన చేశాడు. ఆయన ఏ విధముగా నన్ను స్వస్థపరచను నాకు తెలియదు. అయితే ఆయన అది చేశాడు. అది ఆయన చేయనని వాగ్దానం చేశాడు. ఆయన మాటను ఆయన నిలబెట్టుకును. ఇప్పుడు బిలాము అది ఎరగవలసి ఉండెను. అతనికి మరింత ఎరిగి ఉన్నాడు. గమనించు, ఈ శ్రేష్ఠమైన పలుకుబడిగల గుంపు వచ్చినది. దేనియందు శ్రేష్ఠులు? వారు శ్రేష్ఠమైన వరములు కలిగి ఉన్నారు. అది మాత్రమే కాదు, అతనికి మరెక్కువ ధనము ఇవ్వగలిగారు. అతనికి మంచి స్థానమును అర్పణ చేశారు. ఇంకా సంస్థలో కేవలము సాధారణ సేవకుడు అతను. నిన్ను మేము జిల్లా పర్యవేక్షణాధికారిగా చేస్తాము. చూశారా, అది అక్కడి నుండి ఆ గుంపు వారిని నీవు తరిమినట్లయితే, చూశారా, అవి ఆపుచేసినట్లయితే నీకు మేము ఒకటి చేస్తాము. ఓ, వారతనికి గొప్ప హోదాను అర్పించుకున్నారు అన్నారు. నీవు ఎంతగా ఆశీర్వదించితే అన్నాడు. నీకు తెలుసా, నీకు నేను హెచ్చు స్థానాన్ని హోదాను యోగ్యతను ఇవ్వగలను. చూడు, అతడు ఎక్కడి నుండి మాటలు పొందుకున్నాడో. దేశానికి అధినేత అతడు. మోషేకు మాటలు ఎక్కడి నుండి వచ్చినవి? పరలోకపు రాజు నుండి. దేవుని యొక్క వాగ్దాన వాక్యము గల వారు ఒక్కరు. అది, నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి తొడుకుని వెళ్ళదను. ఏ మనుషుడు నీ ఎదురు నిలవజాలడు? నీకు ముందుగా కందిరీగలను పంపెదను. కుడి ఎడమలకు అవి వారిని తరుమునవు. నీవు దేశమును స్వాధీనపరచుకుంటావు. నేను ఎప్పుడో అది నీకు ఇచ్చిన్నాను. సగిపో, దాన్ని తీసుకో, దాని స్వాధీనము చేసుకో, అది మీది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మోషే ఎవరిది ఆలకించుచున్నాడు? తన సొంత హృదయంలో దేని కొరకై అతడు మచ్చరము కలిగి ఉన్నంతగా అతడు ఈ మనుషుడు దేశము కలిగి ఉన్నంతగా ఈ మనుషుడు ఆలకించుచున్నాడు. కాబట్టి అతడు తన యొక్క మతాధిపతి యొద్దకు వెళ్లాడు. చూశారా, గమనించు, ఉన్నతమైన స్థానము. అతడు చెప్పాడు, నేను నీకు ఉన్నత స్థానమును ఇవ్వగలవాడనని నీకు తెలుసా? నేను నిన్ను ఉన్నత స్థానానికి ప్రోద్బలపరుస్తాను. నేను నీకు మరింత చేస్తాను. నీ యొక్క కూలీని పెంచుతాను, నీ జీతం పెంచుతాను. అతడు ఇతనికి ఇవన్నీ అర్పించేటప్పటికీ అది అతన్ని అంధునిగా చేసినది. ఎంతమంది బిలాములు ఈ దినమన లోకములో ఉన్నారు? ఉన్నతమైన స్థానాల ద్వారా, ఉన్నతమైన సంఘము ద్వారా, ఒకటేదో వాగ్దానం చేయబడిన ద్వారా. ఒక్క మనుషుడు వాక్యం వైపునకు అతని కళ్ళు తెరవబడినప్పుడు, దేవుని కార్యాల వైపు తెరవబడినప్పుడు, పలుకుబడిగల ఆ మంచి మనిషి ఒక దేవుని సేవకుని వలె బయలుదేరుతాడు. అతనికి మంచి సభ ఉన్నది. కొద్దిసేపటి తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతనికి ఇవ్వబడిన తర్వాత అది లేఖనమయ్యున్నది. లేఖన ప్రకారంగా బాప్తిసమిచ్చు ఒకే ఒక మార్గము అదే ఉన్నది. యేసు నామన బాప్తిసము అతనికి ఇవ్వబడుతుంది. అది అతనికి ఇవ్వబడితే, అది అతడు ప్రారంభించితే వారు అతన్ని పొగట్టుకోబోతున్నారని సంఘ శాఖలకు తెలుసు. వారతనికి మంచి స్థానమిచ్చి సంఘములో మారుస్తారు. చూసారా, తిరిగి పాతదైన బిలాము భక్తి లేక బిలాము మూఢ సిద్ధాంతము ఖచ్చితంగా ప్రారంభములో ఏ విధంగా ఉందో అలాగూ. ఇప్పుడు ఆ బైబిల్ గ్రంథమును ఎవరు చదువుతున్నాడు? ఆ మనిషి. అది సత్యమని అది అతడు చూచు వరకు దాన్ని అతడు చదవలేడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ బిరుదును వినియోగించి ఎవరు ఏనాడు బాప్తిసం ఇవ్వలేదు. అది కథలిక వారి యొక్క మూఢ సిద్ధాంతము కాని బైబిల్ సిద్ధాంతము కాదు. ఒకరి అపోస్తలుడు మరణము తర్వాత 300 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటే కాక బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి బాప్తిసము ఆ విధముగా పొందలేదు. కథలిక సంఘం అది ప్రారంభించినది. మిగతా వారు అందులోకి వచ్చారు. ఏ సేవకుడైనా కూర్చుని తన పఠనము చేసి తాను పఠనము చేసి అది చూచినట్లయితే అది సత్యమని ఎరుగలుగుతాడు. అయితే ప్రజాదరణ కోసము, స్థన స్థానాన్ని కాపాటి కోసము, ప్రజల మధ్య మంచిగా ఉండటము కోసము అతడు రాజీపడతాడు. దేవుడు అతనిని దీవించాడని నీవు చెప్తావా? ఖచ్చితం. వారిలో కొందరు స్వస్థత వరములు కలిగిన్నారు, వారిలో కొందరు గొప్ప సేవా కార్యక్రమాలు కలిగిన్నారు. అది నేరుగా వారి ముఖాన్ని రుద్దుతుంది. నీవు లేక ఏ మరొక మనిషి పొందుకుంటారో దేవుని యొక్క వాక్యం నుండి అదే జవాబును పొందుకుంటారు. దేవుడు మారడు. నా భావమేద చూశారా? బిలాము ఉన్నత స్థితి కొరకు అతడు తలంచాడు. ఇది చూడు, ఇప్పుడు చూడు. ఆ ఉన్నత స్థితి గల గుంపు తిరిగి వచ్చి ఇక్కడ బిలాము తన పఠన పుస్తకాన్ని తీసుకున్నాడు. ఉన్నత స్థితి గల గుంపు తిరిగి వచ్చారు. అతను ఇలాగూ చెప్పవలసి ఉండును, అతను ఇలాగూ చెప్పవలసి ఉండెను, నా ఎదురు నుండి వెళ్లిపోండి, దేవుని వాక్యమును మీకు నేను చెప్పాను. అలాగే వెళ్లాడు. ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అయితే మీరు చూశారా, వరములు చాలా ప్రజాదరణ గల మనిషిగా చేటుకై. ఓహో, అది చేయటానికి వారు ఎలాగూ ఇష్టపడతారు. మేము నిన్ను ప్రపంచమంతటికి పంపుతాము, నీకు ప్రత్యేకమైన విమానమును ఇస్తాము, నీవు ఎక్కడ చేస్తావో అక్కడ చేయి, ప్రతి కూటానికి పూచికత్తు మేము చేస్తాము. ఓహో వద్దు. అవును, వాక్యం ఏం చెప్తుందో మాకు తెలుసు, దేవుడు ఏమి చెప్పాడో మాకు తెలుసు. దేవుని సహాయం ద్వారా దానితో మేము నిలబడబోతున్నాము. అవును, ఎటువంటి వాగ్దానమైన అనవసరం, నీవెంత చెల్లించినా అనవసరం, ఎంతెంత ఇది అది లేక మరేదో నీవు ఉత్పత్తి చేయగలిగినా అనవసరం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్నది మాకు కవలసి ఉన్నది. మరియు ఆయన ఇక్కడ ఏమని చెప్పెను, అదే ప్రప్రథమము. సంఘం చెప్తుంది సరే అది రెండవది అని. మొదట దేవుడు ఏమని చెప్పెనో అదే మాకు కవలసి ఉన్నది. దానికి ఏదైనా కలిపినా లేక దానిలో నుండి ఏదైనా తీసివేసినా చివరికి జీవన గ్రంథంలో నుండి నీ పేరు తీసివేయబడుతుంది. దానికి ఒకటి కలిపినా దానిలో నుండి ఒకటి తీసివేసిన ఆయన చెప్పినదే మాకు కావలసి ఉన్నది. సంఘం చెప్పినది కాదు, డాక్టర్ జోన్స్ చెప్పినది కాదు, లేక ఇతరులు చెప్పినది కాదు. మాకు కావలసిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనున్నది మాకు కావలసి ఉన్నది. వాక్యం ఏమి చెప్పినదో అది మాకు కావలసి ఉన్నది. అయితే మనం ఇప్పుడు బిలాము ఒక దేవుని సేవకుడుగా కనుగొంటున్నాము. బయలువెడిన ఆ మనుషుల్లో అనేకులు దేవుని చేత నియమించబడిన వారు, అనేకమైన విషయాల్లో దేవుని వాక్యమును మాట్లాడారు. అయితే సంపూర్ణ సత్యమునకు వచ్చినప్పటికీ వారది చేయరు. ఇక్కడ గమనించుడి, ఒక దేవుని యొక్క ప్రవక్తగా అలాంటి గుంపులో ఆరంభములో అలా పట్టుబడకూడదు, వారితో అతడు వెళ్లకూడదు. అయితే గమనించండి, ప్రజా పలుకుబడి కోసము, అతని యొక్క మనస్సాక్షి కోసము అతడన్నాడు, ఈ రాత్రంతా ఉండిపోదాము, నేను మరలా ప్రయత్నిస్తాను. చూస్తున్నారా, నేను మరలా ప్రయత్నము చేస్తాను. దేని కొరకు నీవు మరలా ప్రయత్నము చేయనది? ఏమి చెప్పాలో దేవుడు ముందుగానే అతనితో చెప్పాడు. దేవుడు చెప్పాడు, నీవు రావడం లేదని వారితో చెప్పు అని అన్నాడు. అదే ఆయన యొక్క అసలైన వాక్యము. నేను వెళ్ళట్లేదు, నువ్వు వెళ్లవద్దు, నేను దీవించిన దాన్ని నీవు శపించవద్దు. ఇప్పుడు గమనించు, అది ఏ విధముగా కొంతసేపటికి తన మీదికే తిరిగి వచ్చినదో చూశారా? ప్రతిసారి అలాగే ఉంటుంది. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే అదే ఆయన యొక్క భావం. అది దాని గురించి ఆయన మనస్సు మార్చుకోడు. ఆయన వాక్యముతోనే నిలబడతాడు. ఇతరులు ఏమి చెప్పినా అనవసరం, ఆయన వాక్యముతో నిలబడతాడు. బిలాము మరింత తెలుసుకోవలసి ఉండెను. అటువంటి సహవాసముతో అతడు తను తాను తప్పుకోవలసి ఉండెను. అందమైన ఆ బహుమతులు, రాజు యొక్క వాగ్దానము ఇలాగ చెప్పబడినది, నేనది చేస్తానని నీకు తెలుసు, నేను బిషప్ను, నేనేది అనుకుంటే అది చేయగలుగుతాను, నీ వచ్చి నాకై అది చేసినట్లయితే నేను నీకు ఉన్నత పదవి ఇస్తాను, అది నీవు చేయవద్దు. దేవుడు అతనితో చెప్పాడు. అయినప్పటికీ అయితే బిలాము చెప్పాడు, మీరు మీ రాత్రంతా ఉండుడి, నేను మరలా ప్రయత్నం చేస్తాను. చూశారా, అతడు వాక్యమును కలిగి ఉన్నాడు. దాన్ని గురించి నీవు తర్కము పెట్టుకోనవసరం లేదు. అలాగనే దేవుడు చెప్పాడు. అలాంటి గుంపు వారితో నీవు వారికి అనుమతిస్తే దేవుని యొక్క చిత్తమునకు వెలుపట వారు ఎల్లప్పుడూ మాట్లాడుతారు. ఒకసారి ఏబు అను పేరు గల ఒక ప్రవక్త యొద్దకు ఒక గుంపు వారు వచ్చారు. వారతనతో మాట్లాడకపోయారు. అతని దర్శనాన్ని చూశాడు, మంచిదేదో అతను ఎరిగి ఉండెను. బిల్లాము దర్శనం చూశాడు, అయినప్పటికీ దాంతో నిలబడలేదు. ఓ ఏబు, నీవు ఇది చేయవలసి ఉన్నది, నీవు అది చేయవలసి ఉన్నది అని సంఘ సభ ఎంత చెప్పినా పర్వాలేదు. చివరికి అతని భార్య, బుద్ధిహీనురాలవలే నువ్వు మాట్లాడుచున్నావు, అని అతడన్నాడు. చూశారా, ప్రభు ఏమని చెప్పాడు నాకు తెలుసు, ఆయన ఏమి కోరినాడో నాకు తెలుసు, అదే నేను చేయవలసి ఉన్నది. చూశారా, దేవుడు అతనితో చెప్పిన దాంతో అతను నిలబడ్డాడు. గమనించు, బిలాము తన యొక్క మనస్సాక్షి వ్యక్తము ఈ ఫోనీ పాఠము వినియోగించుకున్నాడు. చూస్తున్నారా, అతను చెప్పాడు, సరే నేను తెలుసుకుంటాను, నేను తిరిగి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు? రెండవదిగా అక్కడికే నీ వచ్చున్నది. ఈ రాత్రి వేళలో ఎంతమంది బిలాములు మనకున్నారు? మత్తయి 28:19 పోనీ పాఠమును కేవలం వారి యొక్క మనస్సాక్షి కోసము దాన్ని వినియోగించుకుంటున్నారు. వారి యొక్క మనస్సాక్షి కోసం మలాకి 4 ఎంతమంది వినియోగించాలని అనుకుంటున్నారు? వారి యొక్క మనస్సాక్షి కోసము ఎంతమంది లూకా 17:30 ఎంతమంది వినియోగించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ సంగతులు వినియోగించాలనుకుంటున్నారు? అయినను, సరే నేను చెప్తాను, అవన్నీ కూడా దాంతో దానిపై మిశ్రితమై పోయినవి. ఆ తర్వాత బిలాము ఇలాగ చెప్పుకు ప్రయత్నిస్తున్నాడు, ఒకవేళ దేవుడు మిశ్రితము చేయవలసి ఉన్నదేమో, నేను మరలా ప్రయత్నం చేస్తాను. గమనిస్తున్నారా, ఆయన ఏమి చెప్తాడో చూద్దాం. ఆయనకు నీ హృదయం తెలుసు. గమనించుడి, బిలాము తన సొంత మనస్సాక్షి కొరకై ఈ యొక్క ఆ ఫోనీ టెక్స్ట్ ను లేక ఫోనీ పాఠమును వినియోగించాడు. ఎందుకనగా నిజంగా ఆ డబ్బును అతడే కావాలని అనుకున్నాడు. ఆ ఘనతను అతడు కావాలనుకున్నాడు. అది అతనికి కావాలని ఆశపడ్డాడు. ఆ ఉద్యోగము అతడు కావాలనుకున్నాడు. ఆ స్థానము అతడు కావాలనుకున్నాడు. ఫలానా ఫలానా అక్కడ ఉన్న డాక్టర్ వల్లే కనిపించాలని అనుకున్నాడు. అందుకు అతడు నేను తిరిగి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. ఓహో, ఈ రాత్రి లోకంలోని బిలాము యుద్ధ వాగ్దానంతో కొన్ని స్థానాలు పలుకుబడి పలుకుబడులు అయ్యయ్యో, వారి యొక్క మనస్సాక్షిని వారు తిమ్మెరెక్కించుకున్నారు. అది వారి యొక్క సంఘర్షకుల వలననే వారు చెప్తారు. నీవు చేసినట్లయితే నీవు బయటకు వెళ్లిపోతావు, నీవు మంచివాడవని నేను ఎదుగుదును, మేము నిన్ను ప్రేమిస్తాం అని అంటారు. అతడు మంచివాడే, మేము నిన్ను ప్రేమిస్తున్నాం, అయితే నీవది బోధించకూడదు. మైకు సిద్ధాంతము నీవది చేయకూడదని ఫలానా ఫలానా డాక్టర్ గారు అది ఎలాగుండాలని చెప్పాడు. ఇప్పుడు నీవు దీనిని ఈ విధంగానే నమ్మవలసి ఉన్నది. నీవు మాతో ఉండాలనుకున్నట్లయితే, ఇప్పుడు నీవు అలాగ ఉండాలనుకుంటే నీకు ఇబ్బందికరమే అని నాకు తెలుసు. సరే, నీకు హోదా పెరగకుండా నేను చూస్తాను. ఒకవేళ సంఘాలు మార్చుడు కావచ్చును. ఓ బిలాము, నీవు దేవుని చిత్తాన్ని నీవు ఎరిగినప్పుడు నీవది చేయి. దేవుడు ఆయన మనస్సు మార్చుకోడు. లేదు, అతనికి ఆజ్ఞ కొరకు ఒకటి అతడు విడిచిపెట్టవలసి ఉందని సత్యమును. అతడన్నాడు, నేను మరలా ప్రయత్నం చేస్తాను అని అన్నాడు. బిలాములు ఉండుట గమనించుడి అచ్చట. కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోండి, ప్రసిద్ధి చెందిన ఈ గొప్ప ఇలాంటి వారితో అతడు రెండవ రాత్రి వచ్చినప్పటికీ ఎప్పుడో అతని మనస్సాక్షి ముద్దైపోయినది, తిమ్మిరెక్కిపోయినది. అతడు వెలుటకు దేవుడు అనుమతిచ్చాడు. దేవుడు ఎన్నడూ తన మనస్సును మార్చుకోడు. అయితే ఆయన అతనికి ఆయనకు అనుమతించు చిత్తాన్ని ఇచ్చాడు. అలాగైతే ముందుకు వెళ్ళు. అయితే అది పనిచేయదని అతను ఎరిగి ఉన్నాడు. బిలాము హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసును. అతను ఒక ప్రవక్త అయ్యుండి ఆ పరిశుద్ధ గుండ్రాలను అయిన వారిని అతను ద్వేషిస్తున్నాడని అతనికి తెలుసు. మరియు అతడు వారిని శపించబోతున్నాడని అతనికి తెలుసు. అది చేయవద్దని దేవుడు అతనికి చెప్పి ఉండేను. ఆయనను అది చేయుటకు తిరిగి అతడు వచ్చాడు. కాబట్టి ముందుకు కొనసాగించుకుంటూ దేవుడు అతనికి అనుమతించాడు. వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు గుర్తుంచుకో, ఆయన ఎన్నడూ తన యొక్క మనస్సును మార్చుకునలేడు. గమనించుడి, వారిని శపించుట అతని యొక్క కోరిక. 3 తరగతికి చెందిన వారిని, అతను నిర్ణయించిన వారిని అతడు శపించాలనుకున్నాడు. అతడు ఒక హోదాను కోరుకున్నాడు. వారి చేత అతడు బుద్ధిహీనుడని అనిపించుకుంటూ అతను ఇష్టపడలేదు. కాబట్టి రాజుకు ఇతడు ఈ చిన్న విషయాలు చేసినట్లయితే, ఈ చిన్న విషయం చేసినట్లయితే అప్పుడు అతడు హోదాను పొందుకోగలుగుతాడు. దేవుడు ఎన్నడూ తన మనస్సు మార్చుకున్నాడు లేక ఆయన వాక్యమును మార్చుకున్నాడు? అయితే అతని హృదయ వాంఛను ఆయన నీకిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. అది నీకు తెలుసా? నీ హృదయ వాంఛను తీరుస్తానని ఆయన నీకు వాగ్దానం చేశాడు. నీ వాంఛ దేవుని యొక్క వాక్యమే ఎగునుకాక, ఆయన చిత్తమే నీ కోరిక ఎగునుకాక. ఎన్నడూ నీ చిత్తము కాకూడదు, ఆయన చిత్తమే కావాలి. ఒకదానికై నీవు ఆయన్ను అడిగినట్లయితే అది ఆయన నీకివ్వడు. ప్రభువా, ధన్యవాదాలు, నీకు మంచిదేదో నీకు తెలియను అని చెప్పు. ఆ యొక్క ప్రవక్తను రాజైన హిజ్కియా నందుకు ఆయన పంపినప్పుడు అతని చూడు, నీటిని చరిచేసుకునుము, నీవు చనిపోబోతున్నావు అని దేవుడు చెప్పాడు. హిజ్కియా గోడవైపు తన తలను తిప్పుకుని ఎంతో వేదనతో ఏడ్చి, ప్రభువైన దేవా, నన్ను నీవు ఆలోచించు అని అడిగాడు. నేను నీ ఎదుట యథార్థ హృదయుణ్ణై నడుచుకుంటుని
నేను 15 సంవత్సరములు జీవించుటకు నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాను. సరే, అలాగే దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు, నీవు తిరిగి వెళ్లి అతని మనవు ఆలకించానని చెప్పు అని అన్నాడు. ఇతడేమి చేశాడు? దేశమంతరి మీదికి అపకీర్తి అతను తీసుకుని వచ్చాడు. ఆయన అతనికి అతన్ని చంపునంతగా దేవుని కోపమును అతడు రగిల్చాడు. అవునది నిజం, మీకది తెలుసు, దేవునికి దూరం అవుతా. అతడు తనకు దేవుని ప్రథమంగా తీసుకుని అలాగైనట్లయితే అది దేశము గాని రాజు గాని అన్నీ అతనికి దూరం అవుతుంది. అయితే ప్రవక్తకు అది కఠినమైన విషయం. అతనికి అతను చెప్పిన తర్వాత ప్రవక్త తిరిగి వెళ్లి అతనికి దేవుని వాక్యము చెప్పుడు అనేది ప్రవక్తకు అది కఠినముగా ఒప్పిస్తున్నది. అయితే దేవుడు చెప్పాడు వెళ్ళు అని. అయితే గమనించు, అది అవమానం తెచ్చినది. బిలాము ఏమి చేశాడు? దేవుని చిత్తమును ఎరిగిన తర్వాత అతడు బలవంత పెట్టబడినప్పటికీ ఎలాగైనా అది అతడు చేయబోతున్నాడు. అదేమి చేసినది? గమనించు, ఆయన తన మనస్సు మార్చుకోలేదు. అతని హృదయంలో ఉన్నదేదో ఆయనకు తెలుసును. ఒకప్పుడు తోమా అది నమ్మలేకపోయాడు. మీకు తెలుసా, అతడు అన్నాడు, కాదు, నేనది నమ్మలేను, నేను నా చేయి తీసుకుని ఆయన ప్రక్కలో గుచ్చితేనే కాని ఆయన చేతిలోని చిల్లలన్న వద్ద పెట్టితేనే కాని అప్పుడు నేనది నమ్ముతాను. తోమా, ఇక్కడికి రా, చూడు, ఇక్కడ నీ చేయి పెట్టు. ఇప్పుడు హో తోమ అన్నాడు, ఇప్పుడు అది నా ప్రభువు దేవుడు అని తోమ అన్నాడు. ఆయన అన్నాడు, అవును, నీవు చూచితివి, ఇప్పుడు నీవు నమ్మితివి. ఎన్నడూ చూడనప్పటికీ నమ్మినవారు వారికి ఫలము ఎంత గొప్పదై ఉంటుంది. ప్రజలు కొన్ని సార్లు వారు భాషలతో మాట్లాడితేనే కాని పరిశుద్ధాత్మను పొందుకోరు అని అంటారు. భాషలతో మాట్లాడి నేను నమ్ముతున్నాను, నిజంగా నమ్ముతాను. ఆయన మంచి దేవుడు, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. అయితే నీవెంతగా భాషలతో మాట్లాడినప్పటికీ ఈ వాక్యము నువ్వు తృణీకరణ చేస్తే ఏ విధముగానైనా నీవు తప్పే. అవును, చూస్తున్నారా, భాషలు మాట్లాడుచు నీవు లోపలికి వెళ్లవు. ప్రతి వాక్యమును నీవు గైకునుచు లోపలికి నీవు వెళ్తావు. పరిశుద్ధాత్మక రుజువు దేవుని యొక్క వాక్యమును నీవు నమ్ముటే. అవును, భాషలు మాట్లాడటం నేను నమ్ముతున్నాను. ఉదయ వేళ నేను చెప్పినట్లుగా నీవు కొత్త భాష మాట్లాడే వరకు నీవు ఉజ్జీవింపబడగలవని నేను నమ్ముతున్నాను. నాకు నేను కలిగి ఉండి అది సత్యమేనని నిరుగున్నాను, అది నిజమేనని నాకు తెలుసు. అయితే అది కాదు గురుతు, నీవు దేవుని ఎన్నుకున్న బిడ్డవు. అవును, నిజంగా కాదు. అనేకులు నా ఎదుక వచ్చి చెప్పుదురు, ప్రభువా, నేను ప్రవచించలేదా, నీ నామముని ఘనమైన కార్యములు చేయలేదా అని చెప్తారు అని ఆయన చెప్పాను. అక్రమ చేయవలరా, నా ఎదురు నుండి వెళ్లిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. మీరు భాషతో మాట్లాడతారు, తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుటకు నిరాకరించినారు. ఒకచోట ఒక తప్పున్నది. అవును, నిజంగా ఉన్నది. ఆ మిగతా విషయాలు, దేవుడిచ్చిన మిగతా ఆజ్ఞలన్నింటిలో ఒకచోట ఒక తప్పున్నది. మీ స్వంత మనస్సాక్షిని మీరు పరీక్షించుకుని బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నదో చూడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములు ఒకరు ఒక స్థలంలో బాప్తిసం తీసుకున్న ఒక స్థలము నాకు చూయించు. అవును, చూయించు, అదెక్కడ లేదు. అయితే గమనించు, నీ మనస్సాక్షి నిమిత్తము నీవంటావు, భలే, నీవు చెప్తావు, వారు స్త్రీలు, వారు ఏ విధముగా ఉండవలేను, దేవుడు స్త్రీలతో మాట్లాడతాడు, పొట్టి బట్ట ధరించుట మొదలైనవి కావు. అయితే నీకు తెలుసా, సంఘ కాపరి చెప్పాడు కాబట్టి వారు సులభమైన మార్గాన్ని తీసుకుంటారు. దాన్ని గుచ్చికడ దేవుడు ఏమి చెప్పాడు వారికి తెలుసును. అవును, నిజం, దేవుడే అలాగని చెప్పాడు. కనుక ఏ విధం చేతనైనా దాన్ని వారు చేయాలనుకుంటారు. అవును, వారు క్షమాపణ కొరకై ప్రయత్నం చేస్తారు. ఇది ఇంకా బాగా ఉండదనుకుంటాను, అది కాదు, గాలి వీచదు. అయితే పురుషునికి స్త్రీకి వ్యతిరేకముగా దుస్తులు ధరించమని దేవుడు చెప్పినాడు. పురుషునికి సంబంధించిన వస్త్రములు స్త్రీ ధరించినట్లయితే ఆయన దృష్టికి అది హేయము, కాబట్టి అది సరికాదు. అవును, నీవది చేయకూడదు, కాదు. అవునా, ఆ కారణం చేతనే అది తప్పు. అయితే గమనించుడి, ఒక క్షమాపణ కనుగొంటు కొరకై వారు ప్రయత్నాలు చేస్తారు. అదేదనగా ఇది చేయమని దేవుడు నాకు చెప్పాడు అని అంటారు. ఆయన చెప్పట్లేదు, నేను అంటలేదు. అయితే చూడు, అది ఆయన యొక్క సంపూర్ణ చిత్తము కాదు, అది ఆయన యొక్క అనుమతితో కూడిన చిత్తము కావలేను. అది ఏమి చేయనో మీరు చూతురు, అది సమస్త గుంపును కలుషితం చేస్తుంది, అది సభనంతా కలుషితం చేసినది. ఇక్కడ గమనించుడి, దేవుడు ఎన్నడూ ఆయన మార్చుకోలేదు, ఆయన వాక్యమును మార్చుకోలేదు. అయితే ఆయన మంచి దేవుడు, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. చివరికది ఆయన చిత్తానికి వ్యతిరేకమైనప్పటికీ నీవు నమ్ముతున్నావా? చూడు, దేవుడు మోషేతో చెప్పాడు, నీవు అక్కడికి వెళ్ళు, ఈ అభిషేకితమైన ప్రవక్త చెప్పాడు, నీవు అక్కడికి వెళ్లిపోయి ఆ బండతో మాట్లాడు. అది ఎప్పుడో కొట్టబడినది. మోషే తన యొక్క కోపము చేత అక్కడికి వెళ్లిపోయి కర్ర తీసుకుని అన్నాడు, గృహులారా, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు తీసుకుని రావాలనా అని. ఆ బండను కొట్టాడు, నీళ్లు రాలేదు, అతను మరలా కొట్టాడు, అవి వచ్చినవి. అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకము. బైబిల్ గ్రంథంలోని ప్రతి ఒక్క ప్రణాళికను అది పగలగొట్టినది. క్రీస్తు 2వసారి కొట్టబడవలసి ఉండెను. అవునా, క్రీస్తు 1సారి కొట్టబడవలసి ఉండెను.
సమస్త ప్రణాళికను అది పగలగొట్టినది. అయితే ఆయన తన అనుమతి చిత్తమును దయచేశాడు. ఆ తర్వాత అతనన్నాడు, చూడు, మీకై మేము నీటిని తెచ్చాము. ఆ ద్రోహులైన గుంపు, మీకు నేను అవి తెచ్చాను. దేవుడు చెప్పాడు, మోషే, ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి పైకి రా. నీవు నమ్మకమైన సేవకుడవేంటివి. ఎత్తు చెప్పులు వేసుకున్న స్త్రీవలే నీవు ఎక్కితివి. చూశారా, ఆ దూరాన చూడు, వాగ్దాన భూమిని చూడు. ఓ ప్రభువా, అయితే నీవు అక్కడికి వెళ్ళట్లేదు. ఈ బండ యొద్ద నా అనుమతి చిత్తాన్ని నీవు తీసుకున్నావు. నిన్ను నీవుగా ఘనపరచుకున్నావు. అవునా, నన్ను ఘనపరచలేదు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నావు. నీవు నన్ను పరిశుద్ధపరచలేదు. నేను నీకు ఏమని చెప్పితును, అసలైన నా వాక్యమును నీవు గైకొనలేదు. అయినప్పటికీ నీళ్లు వచ్చినవి, నీవు రోగులపైన చేతులు పెట్టగలవు, వారు స్వస్థత పొందుతారు. నీవు ప్రవచిస్తావు, లేక భాషలతో మాట్లాడగలవు. అయితే విషయం అసలైన ఆయన వాక్యము గైకొనుట. స్నేహితుడా, దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. ఆయన ఆజ్ఞ నీవు గైకొనవలసినది, ఆయన చిత్తమును. ఓ, అది శిష్యులకు సంబంధించినది. ఆయన మారడు. ఆయనకి ఇంకా శిష్యులు ఉన్నట్లయితే అదే ఆజ్ఞ అదే అవుతున్నది. సర్వ లోకమునికి వెళ్లి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. అది ఎన్నడూ మారలేదు. ఆయన మారడు. ఇప్పుడు నీవు ఇలా చెప్తావు, సరే ఈ దినానికి అది కాదని నేను నీకు చెప్తున్నాను అని అంటావు. ఓహో, బిలాము సంబంధైన నీవు గమనిస్తున్నారా? చూడు, దేవుడు మారడు. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఈనాడు బిలాము సంబంధాలను చూడు. ఓ, బైబిల్ గ్రంథంలో వారు యేసు నామమున బాప్తిసం తీసుకున్నారని నాకు తెలుసు. అయితే వారందరినీ చూడు, వారేమి చేసినా నాకు లెక్కలేదు. అవకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున నీవు రక్షించబడవు. ఒక్క యేసుక్రీస్తు నామం తప్ప పాప క్షమాపణము లేదు. నీవు ఎంత మంచివాడవైనా, నీవు ఏమి చేసినా దానివల్ల ఏ ఒక్కటి ఏమీ లేదు. అది దేవుని యొక్క అసలైన వాక్యము. నీవు దానితో నిలబడవలసినది. సరే, ఆయన వాక్యములకు విధేయులు ఉంటా. అర్పణ కంటే శ్రేష్టమైనది. సౌలు తిరిగి వచ్చిన ఆ సమయము జ్ఞాపకముంచుకో. బిలాము విశ్వాసవరమును కలిగి ఉండి సంపూర్ణమైన అసలైన వాక్యము కొరకు వాడగలడు. ఈ దినమున చాలా మంది పొలములో స్వస్థత వరములతో అలాంటివే చేయుచున్నారు. ఇక్కడ ఉన్న అనేక మంది పురుషులు భాషలతో మాట్లాడేవారు, ప్రవచనాలు చెప్పేవారు. ఒక వరము కలిగి దేవుని రాజ్యము కొరకై వాడగలరు. అయితే వారు అది చేయరు. దేవుడు వారిని ఏ విధంగా దీవించును, ఏ విధముగానైనా అనుమతితో కూడిన చిత్తమును పొందుకుంటారు. అయితే ప్రజా పలుకుబడి కొరకు, భోగముల కొరకు, వ్యక్తిగత ఆదాయముల కొరకు యేషావలి వారి జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశారు. చూశారా, ఒక సంస్థాపక సంఘమునకు అమ్మివేశారు. బిలాము చేసినట్లు అమ్మివేశారు. అవునా, అనేక మంది అలాడిదానినే చేయుచున్నారు. అది నిజమని మనకు తెలుసును. వారి జ్యేష్ఠత్వ హక్కును వారు అమ్మివేస్తారు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకుని స్త్రీలు పొట్టి లంగాలు ధరిస్తారు. పరుషులు వారిని వేదిక ఎద్దుకు అనుమతిస్తారు. తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీలు వేదిక ఎద్దుకు వస్తారు. వారి ముఖాలకు రంగులు పోసుకుంటారు. మత సమైన వస్త్రాలు ధరిస్తారు. ఏనాడు లేనటువంటి పెద్ద అడ్డు బండ సంఘానికి వీరు. రాజకీయ సంబంధమైన కాలములు, రాజకీయాల బలములతో అది ఏ కాలమని నీవు ఎరగాలనుకుంటే, యూదులు ఎక్కడ ఉన్నారో చూడు. యూదులు ఎలాగున్నారో నీవు కనిపెట్టు. ఎందుకనగా ఒక దేశమై ఉన్నారు వారు. దేశ దేశాలు ఎక్కడ ఉన్నవో నీవు ఎరగాలనుకుంటే యూదులను కనిపెట్టు. సంఘము ఎక్కడున్నదో నీవు ఎరగాలనుకుంటే స్త్రీలను గమనించు. స్త్రీలలోని నైతిక విషయాలను గమనించు. ఎందుకంటే ఆమె సంఘమునకు ప్రతినిధి. స్త్రీల మధ్య కలుషితాన్ని నీవు చూచినప్పుడు సంఘములో కలుషితాన్ని నీవు కనుగొనగలుగుతావు. ఆమె ఏ విధముగా తయారైందనగా, రంగులు పూసుకున్న ఎజబెల్ అయినది. ఖచ్చితంగా సంఘము అలాగే అయినది. అవునా, ఇప్పుడు నిజం మీకు తెలుసా? చూడండి, సంఘం ఎక్కడున్నదో మీరు తెలుసుకోనట్లయితే స్త్రీల మధ్య నైతిక స్థితిని గమనించు. ఎందుకనగా సంఘము ఒక స్త్రీ. దేశం యొక్క స్థితిని నీవు తెలుసుకోవాలనుకున్నట్లయితే యూదులను కనిపెట్టు. గమనించు, బిలాముతో దేవుడు చెప్పినట్లుగా నిజమైన కత్తిరింపు తీర్మానమును, అనగా వాక్యమును అతను విన్న తర్వాత వెళ్లవద్దు అని చెప్పుట విన్న తర్వాత, అవును, అతని హృదయాన్ని ఆయన చూచిన తర్వాత అదేమవుతుందో అది ఆయన అతనికి చెప్పాడు. అతనికి అనుమతితో కూడిన చిత్తమును ఇచ్చి వెళ్ళు అని చెప్పాడు. నీవు అదే విషయం చేయగలుగుతావు. సత్యమందు నీవు నడుచుటకు ఇష్టపడకపోతే నీవు వెళ్లిపోయి ఒక గొప్ప సేవను పొందుకుంటావు. ఖచ్చితం నీవు అలా కగలుగుతావు. అయితే నీవు ఆయన అనుమతితో కూడిన చిత్తాన్ని తీసుకుంటావు. ఆయన నిన్ను తప్పకుండా అభివృద్ధి చేస్తాడు. తప్పక ఆయన బిలాముకు చేసినట్లుగా చేస్తాడు. అతడు జయించాడు. అయితే ఆ ప్రజలను శపించలేకపోయాడు. అది అతడు చేయలేకపోయాడు. హేతు విధంగా ప్రతి ఒక్కసారి అతడు శపించబోతుండగా అతడు ఆశీర్వదించాడు. చూశారా, అతడు చేయలేకపోయాడు. అయితే అతని యొక్క ఫలసాధనములో పురోగభివృద్ధికి వచ్చినప్పటికీ బలాకు ద్వారా
వ్యభిచారం చేయుటకు ఆ ప్రజలకు అతడు బోధించాడు. ఇస్రాయేలు దండుపాలెంలోకి దానిని అతడు తీసుకుని వచ్చి వారిని పెళ్లి చేసుకున్నట్లుగా చేశాడు. చెప్పాడు, ఏంటి, మనమంతా ఒక్కటే కదా, ఏంటి మీరు ఒకే దేవుని ఆరాధించువారు, మాకు ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, మీకు అక్కడ ప్రవక్త ఉన్నాడు, మరియు మాకు ఒకే ఒక విధమైన అర్పణ, మా యొక్క పితృల వలె అదే యెహోవా, ఎందుకు మీరందరూ వచ్చి మాతో సహవాసం చేయకూడదు? బైబిల్ మనకు తెలుపుతుంది, మీరు అవిశ్వాసులతో కలవకుండా ఉండుడి, వారితో విజ్జోడుగా ఉండకుడి, మీరు అది నమ్మనట్లయితే వారికి దూరంగా ఉండుడి, అవునా, బయటికి రండి, ప్రత్యేకంగా ఉండండి అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. నేను మిమ్ము చేర్చుకుందును, గమనించండి, వారి అపవిత్రమైన దానిని ముట్టకుడి. అవునది నిజం, వాక్యానికి వ్యతిరేకమైన వారి మురికి అలాంటి వాటికి దూరంగా ఉండుడి, దాన్ని మీరు వినవద్దు. ఇక్కడ బిలాము వెళ్లిపోయి అక్కడ అతని జనులకు బోధించుట మనం చూస్తున్నాము. అతడు తప్పు చేశాడు, బిలాము మార్గమున అతడు పరిగెత్తాడు. అతడు ఎలాగూ చేశాడు? బిలాము బోధించాడు, ఇస్రాయేలు వ్యభిచరించారు, ఇస్రాయేల ప్రజలను తెగులు మొత్తినది. ఒక్క దినమున వారిలో వేల మంది చనిపోయారు. అక్కడ వారందరూ దేవుని బలిపీఠం ఎదుట నుండి ప్రార్థిస్తున్నప్పుడు ఇక్కడికి ఒక ఇస్రాయేలుడు మిద్యాను స్త్రీతో కలిసి వచ్చాడు. ఒక సంఘర్షక స్త్రీతో వచ్చాడు, గుడారంలోకి వెళ్లిపోయాడు. యాజకుని యొక్క కుమారుడు అక్కడికి వెళ్లిపోయి ఒక ఈటి తీసుకుని వారిద్దరిని చంపాడు. అది దేవుని ఉగ్రతను నిలుపు చేసినది. అది లేఖనమే, మీకు తెలుసా? అవును, నిజమేనా? చూశారా? అయితే ఏమి జరిగినది? బిలాము ఇస్రాయేలును బలహీనపరచట్లో జయం పొందాడు. అతను ఏమి చేశాడు? వారి దండుపాలెమును బలహీనపరిచాడు. వారి దండుపాలెమును బలహీనము చేయుటకు దేవుడు అతన్ని అంగీకరించాడు. అది సమస్త సమాజమును కలుషితము చేసినది. ఒక సిద్ధాంతము చెట్టయితే అది బైబిల్ సత్యములో లేనిది అయితే అది సమస్త సమాజమును కలుషితము చేస్తుంది. ఒకరి కోరహు వలె వ్యత్యాసకరమైన భావంతో లేస్తాడు, భలే ఏది అది మరొకటి అని చెప్తాడు, నాకు ఒక వ్యత్యాసకరమైన ఆలోచన వచ్చింది అని చెప్తాడు. అది సమస్త సమాజమును కలుషితము చేస్తుంది. అదే ఈ దినమున సమస్త సంఘ సమాజమును చేసినది. అవును, అక్కడ చేసినట్లుగా బోధించుట కాదేశు బన్నే యొద్ద సమస్త సమాజమును బలహీనపరచుట వాక్యము బయలుపరచుట. వారు కాదేశు బన్యా దగ్గరికి వచ్చినప్పటికీ సమాజమును బలహీనపరచుట. వారు వెనక్కి తిరిగి వచ్చారు, వారు అలాగే వెళ్లిపోయారు. జ్ఞాపకం ఉంచుకోండి, వారు దేవదూతల ఆహారమును భుజించారు. ప్రతి ఒక్క రాత్రి దేవుని యొక్క వాక్యమును కలిగి ఉన్నారు. రుజువు చేయబడినది, వారు ఆహారమును భుజించారు, వారు బండలోనది త్రాగారు, వారు అన్ని చూచారు, అద్భుతాలు చూచారు, వారు మోషేను గమనించారు, అతన్ని చూశారు, అతని ప్రవచనాన్ని చూశారు, ప్రతిదీ చూశారు. తర్వాత చివరకు ఈ ప్రవక్త బోధకుని మాట వినగా వారిలోకి రాగా అబద్ధ బోధరాగా సమాజమును బలహీనపరచినది. దాని ద్వారా అతడు భాగ్యవంతుడయ్యాడు. మిలియన్ల డాలర్ల భవనాలు అతనికి కట్టవచ్చును, అతనికి గొప్ప సంఘశాఖలు ఉండవచ్చును, వేల మంది అతనికి కలవచ్చును, గొప్ప కార్యాలు చెప్పవచ్చును, బలమైన కార్యాలు చేయవచ్చును, మరియు ఒక ప్రవక్త కావచ్చును. అది మంచిది. అది దేవుని యొక్క వాక్యములతో లేనంత కాలము దానికి నీవు దూరంగా ఉండటం మంచిది. దేవుడు ఆయన మనసు మార్చుకోడు, ఆయన వాక్యంతో నిలబడి ఉండు. ఎందుకనగా అదే అనగా వాక్యమే అంతమున బయటకు రాబోతున్నది. వాక్యం వెంబడి వాక్యము రాబోతున్నది. దానిలో నుండి ఎవరైనా ఒక్క వాక్యము తీసివేసినా లేదా ఒక్క మాటను కలిపినా ఆ వాక్యము ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించుడి, వాక్య పరీక్ష వచ్చినప్పుడు వారు వెళ్లిపోయి ఎదురు వచ్చినది మహాబలశాలి అని వారు చూచి, వారు చూచిన శత్రువు ఎన్నడి చూడని మహాబలశాలి అని వారు చూచారు. వారికంటే 10 రెట్లు అమాలేకులు విస్తీర్ణములు ఎక్కువ. వారు మిడతల వలె కాన్పిస్తున్నారని వారన్నారు. వారి యొక్క ప్రహరీలు, వారి యొక్క నగరములు, గోడలు, 2 రథాలు ఎంత త్వరగా చుట్టూ పరిగెత్తునో పట్టణం యొక్క గోడల చుట్టూ పరిగెత్తగలవు. వారి యొక్క ఈటలు ఎంతో పొడవుగా ఉండను. వారు బలాఠ్యులు, మనం మిడతల వలె ఉన్నాము, మనం చేయలేము. ఇద్దరు మనుషులు కాలేబు యెహోషువాలు ఆ వాక్యపక్షంగా నిలబడ్డారు. అన్నారు, ఒక్క నిమిషం ఆగండి, 2 మిలియన్ల జనులైన మీరు ఒక్క నిమిషంలో మూసుకోండి, మేమది చేయుటకు సమర్థులము. చూశారా, మేము వారి జోడుకు ఇంకా సరిపోయిన వారము. దేన్ని వారు ఆధారం చేసుకున్నారు? దేవుడు చెప్పాడు, ఈ భూమిని నేను మీకు ఇచ్చిన్నాను, ఇది మీది. అక్కడే వారు నిలబడ్డారు. అయితే ప్రజలు పెళ్లి చేసుకుని ఇతర విషయాల్లో అన్ని విధాలైన మూఢాచారాలలో పారంపరాచారాలలో కలిసిపోయారు. వారు బలహీనపడిపోయి ఊగులాటగా ఉండిపోయారు, ఉపయోగం లేని వారికి ఉండిపోయారు. ఎటు తిరగాలో ఏమి చేయాలో తెలియదు. అవునది నిజం, అక్కడికి వాక్య పరీక్ష వచ్చినది. అయినప్పటికీ చేయుటకు ఆయన నీకు అనుమతిని దయచేయును, నీ ఇష్టానికి అనుమతించును. ఒక అనుమతి అంగీకారముగా ఉండును. నీ హృదయంలో ఉన్నదేదో అది ఆయనకు తెలుసును. నీవు చెప్తావు, సరే సహోదరు బ్రహాం, నేను అది చేశాను, ఇది చేశాను, అది నన్నేమి ఇబ్బంది పెట్టదు. ప్రతిదినము దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఆత్మతో పాట పాడుదును, నేను ఆత్మలో నాట్యము చేయదును. దాన్ని ఆయన అంగీకరించాడు. ముందుకు సాగు, అవునది నిజం. అయితే నీవేమి చేయబోతున్నావు? నేను పొట్టి లంగాలు ధరిస్తాను, నేను దీన్ని చేస్తాను, అది నాకు ఇబ్బంది కలుగు చేయదు. నేను ధరించి వాటిలో కాదు, క్రీస్తులో నా విశ్వాసమున్నదని నాకు తెలుసును. అయితే బైబిల్ చెప్తుంది, దానియేలులో ఒకటి ఉన్నది. చూశారా, నీవేమి చేస్తావు? బిలాము చేసినట్లుగా నీవు ఒక అడ్డు బండను చేస్తున్నావు. ప్రతి ఒక్క స్త్రీ ఎదుట నీవు చేస్తున్నావు. మీ యవన బాలిక ఎడలా నీవు ఏం చేస్తున్నావు? నీకు రికెటల గుంపు ఉన్నారు, అది ఖచ్చితంగా నిజం. రంగులు పూసుకున్న ఎజబెలు చిన్న గుంపు. అవును, అయితే దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు. ఎందుకని? ఆయన నన్ను ఆశ్రవదిస్తాడు కదా, అది నేను అనుమానించను. ఆయన బిలామును కూడా ఆశ్రవదించాడు. చూస్తున్నారా, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయన యొక్క అనుమతితో కూడిన చిత్తము ద్వారా నీవు నడుస్తావు. ఆయన పరిపూర్ణ చిత్తం వలన కాదు, దేవుడు ఆయన మనస్సు మార్చుకున్నాడు. ఎందుకనగా ఆయన నిన్ను ఆశ్రవదించును. అక్కడ ఆయన ఇస్రాయేల్ను 40 సంవత్సరాలు ఆశ్రవదించాడు. వారు ఏమి చేశారు? భార్యలను పెళ్లి చేసుకున్నారు, కుటుంబాలు అయ్యారు, బిడ్డలను ముద్దు పెట్టుకున్నారు, వారి దశంభాగాలు చెల్లించారు, అక్కడే జీవించారు. దేవుడు అరణ్యములో వారిని దీవించాడు, మన్నాతో పోషించాడు, ఇంకా ఏవేవో చేశాడు. మరి వారిలో ప్రతి ఒక్కరూ నశించరి, ఎందుకంటే వారు ఎన్నడూ ఆయన యొక్క అసలైన చిత్తమగు ఆయన వాక్యమును గైకొనలేదు. వారు ఆయన యొక్క అనుమతితో కూడిన మార్గమును తీసుకున్నారు. ముందుకు సాగు. అయితే జ్ఞాపకముచ్చుకో, వారు కాదేశు వదిలిపెట్టిన తర్వాత ఇక ముందుకు వారు యాత్ర చేయలేదు. వారు చుట్టూ తిరిగి తిరిగి అరణ్యములో చుట్టూ తిరిగారు. అచ్చట 2 రోజులైతే వారు బయటికి వెళ్లిపోయి ఉండేవారు, వాగ్దాన భూమిలో ఉండేవారు. 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. అసలైన వాక్యపక్షముగా నిలబడిన యెహోషువా, కాలేబులు తప్ప వారిలో అందరూ చనిపోయారు. ఓహో దేవా, మాకు సహాయం చేయము. దేవుడు ఆయన చిత్తమును మార్చుకున్నాడు, ఆయన మనస్సు మార్చుకున్నాడు. అయితే ఆయన నిన్ను ఆశీర్వదించును. నిజంగా ఆయన బిలామును ఆశీర్వదించాడు. అతడక్కడ ఏం చేశాడు? అతడు సమస్త సమాజమును కలుషితం చేశాడు. చూసారా, ఆయన చెప్పిన దాని మీద నీవు నిలబడవలసింది. ఆయన ఎన్నడూ ఆయన యొక్క అసలైన చిత్తమును మార్చుకునలేదు. ఈ రోజు పొలములో ఉన్న ఈనాటి బిలాములను చూడండి, మీరు చూడగలిగితేరా? అలా చుట్టూ చూడండి. పురోగాభివృద్ధి చెందుట, భాషలతో మాట్లాడుట నిజం, లాభం కోసము దేవుని వరమును వినియోగించుట, ప్రతిదీ చేయుట నిజం. అయితే వారి చెడిపోయిన బోధ వలన దేవుని సంఘమంతటిని అపవిత్రపరచినది. అవునది నిజం. ఒకరు నాతో అన్నాడు, ఇది దేనికై నీవు చేస్తున్నావు, అది ఎందుకని చేస్తున్నావు అని అన్నాడు. అది సత్యమని నీవు నమ్మవా అని నేను అడిగాను. ఓ అవును. అయితే అతడన్నాడు, ఏంటో తెలుసా, అది నీ యొక్క పని కాదు, నీవు రోగులకు ప్రార్థన చేయవలసినది. వారు నిన్ను ప్రవక్తనే నమ్ముతున్నారు, నీవు ఎందుకని అక్కడ ఆ స్త్రీలకు ఆ పురుషులకు ఇది అది ఇంకొకటి చేయాలని నీవు చెప్పకూడదు అని అన్నాడు. వారి యొక్క ఏబీసీలు వారు నేర్చుకున్నప్పుడు వారికి ఎలాగూ చతుష్క గణితము నీవు నేర్పించగలవు? ప్రాథమిక పరిచయాత్మక పుస్తకము వారు అసలు తీసుకోకుండగని ఏ విధముగా అలాంటి విషయాలు నీవు వారికి బోధించగలవు? అవునా? తప్పక నీవు వెనుకకు తిరిగి వచ్చి నీవు ఎక్కడ మొదలుపెట్టావో లేక నీవు ఎక్కడ వదిలిపెట్టావో అక్కడ ప్రారంభించవలసి ఉన్నది. మరియు ప్రతి ఒక్క దేవుని వాక్యమును తీసుకునవలసి ఉన్నది. ఈ రోజు దానిని సేవా ఫలంలో చూడు. బిలాము దేవుని యొక్క సంఘములో వివాహము చేసినట్లుగా ఒక వేశ్యను దేవుని సంఘములో పెళ్లి చేసుకున్నట్లుగా ఆ విధముగానే ఈ రోజు ఈ అబద్ధికులైన బోధకులు మీకు చెప్పుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థాపకులను, ఈ యొక్క ప్రజలను ప్రకటన గ్రంథంలోని 17 పురాతనమైన ఈ వేషలోకి వారు వివాహము చేసుకోబోతున్నారు. వారి యొక్క బిలాము బోధ ఈ దినాల చుట్టూ వెళ్తూ మేము అంతే అని చెప్తున్నారు. మనమందరము క్రైస్తవులము, పూజారులము, పోపులము, మరి ఇంకా ఏమయ్యున్నారు? అందరూ రాజీ పడుతూ ఇది చేస్తున్నారు. చిటి చివరికి నాకు ఒక పెంతికొస్తు బోధకుడు తెలుసు. వారందరూ గుండెని కోశరు రొట్టె ఇచ్చుటాకు మొదలు పెట్టారు. దాని యొక్క అర్థం అష్టారథ్, చంద్ర దేవత, ఒక కోశరు పలచని పిండి బిల్ల. చెప్తారు, మీ కళ్ళు మూసుకోండి, అది తీసుకోండి, అది మీ మనస్సాక్షిని గాయపరచునేమో అని చెప్తారు. మీ కళ్ళు మూసుకోండి, ఒక పలచని పిండి బిల్ల. దాని అర్థమేంటి? మనము విరువబడిన శరీరమును, యేసుక్రీస్తు శరీరము తీసుకుంటున్నాము. విరువబడినది గుండని చంద్ర దేవతలు కాదు, అష్టారోతు ఆ స్థానములో మరియు స్థానాన్ని స్వీకరించినది. రోమ యొక్క కోశరు ఇంకా గుండ్రంగా ఉన్నది. చంద్రుడు దేవుడు దేవత దేవుడు కాదు. మనకు విరువబడిన కోశరు మనకున్నది, ఖచ్చితం. ఓహో,
కాబట్టి ఇప్పుడు మహావేశ్యైన ఈ ప్రకటన 17 ఈ బిలాము బోధకులు వారి యొక్క అబద్ధ సిద్ధాంతములతో ఒక విధమైన కలగొర గుంపులోకి సంఘమును వివాహము చేస్తున్నది. అంత్యకాలంలో తుది పరీక్షకు అది వచ్చినప్పటికీ దాన్ని గమనించు. ఇప్పుడు దాని బలహీనతను చూడు. 900 ఇంకా మరికొన్ని సంస్థాపకములు ఒకదాని వైపునకు ఒకటి లాగుతుంది, మరొకటి ఇంకొక వైపునకు లాగుతున్నవి. ఎలాంటి ఐక్యత వారిలో లేదు. ఐక్యతను తెచ్చుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. అసలైన దేవుని యొక్క ప్రణాళిక అయినా దేవుని యొక్క వాక్య సహవాసముతో కాదు. వారు దాన్ని రాజకీయాల వలన సంస్థాపకుల వలన తీసుకుంటున్నారు. దేవుడు ఆయన మనస్సు మార్చుకున్నాడు. ఆయన వాక్యముతోనే నిలబడతాడు. ఆయన చెప్పియున్నాడు, ఆకాశములు భూమియు గతించును, అయితే నా వాక్యము కాదు. అవును, ఆయన అసలైన వాక్యముతో నిలబడతాడు. ఓహో, అయినప్పటికీ వారింకా దానికి వ్యతిరేకంగా వాదిస్తారు. వారు చేసినట్లే చేస్తారు. అక్కడ చేయవలసింది ఒకటే ఒకటి ఉన్నది, ఆయన దాన్ని మార్చడు. నమ్ము అంతే. ఎందుకంటే ఆకాశంలో భూమియు గతించును, రెండూ గతించును. ఆయన వాక్యం ఎన్నడూ గతించదు. అవును, మీరెక్కడ పెళ్లి చేసుకుంటున్నారో మీరు చూశారా? చూడండి, రాజకీయాలు తదితరమైన విషయాలు. రాజకీయాల వలన సంఘములు అవి ఎలాగూ ప్రవేశించుటకు ప్రయత్నము చేస్తున్నావో, రాజకీయముల వలన క్రీస్తులో మనము కలవలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన సంఘమునకు క్రీస్తుకు మనము చేరియున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మను ఎరుగు మార్గము, అదేదనగా నీలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ప్రతి వాక్యము సత్యమైనదిగా గుర్తింప చేయును. అవునది నిజం. దానిలో నుండి ఎవరైనా ఒక్క వాక్యము తీసివేసినా లేక దానికి ఒక్క మాటను కలిపినా జీవ గ్రంథము నుండి వాని భాగము తీసివేయబడుతుంది. ఆయనను అతడు అభివృద్ధి చెందుతాడు అని నీవు చెప్తావు. పురోగభివృద్ధి వలన నీవు అది నమ్మలేవు. అభివృద్ధిని బట్టి నీ దేవుని నీవు తీర్పు తీర్చలేవు. లోకము అభివృద్ధి చెందుతుంది, దానివల్ల బిలాము అభివృద్ధి చెందాడు. అయితే సహోదరుడా, ఆయన వాక్యమును బట్టి నీవు దేవుని తీర్పు తీర్చు. ఆయన వాక్యమును కాపాడును, సత్యమని దానిని గుర్తింపు చేయును. కనుక జ్ఞాపకముచ్చుకో స్నేహితుడా, నీవు బ్రతికంతి కాలము దీన్ని నీవు మరవద్దు. దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. ఆయనను ఆయన ఆశీర్వదించును. ఆయన యొక్క అంగీకార చిత్తమును బట్టి ఆయన నిన్ను అనుమతించును. అయితే ఆయన తన మనస్సు మార్చుకున్నాడు. ఆయన ప్రణాళికను ఆయన మార్చడు. నీ కొరకై ఆయన వాక్యమును ఆయన మార్చడు. లేదండి, నీవు మారవలసి ఉన్నది. నీ యొక్క అనుభవానికి దేవుని యొక్క వాక్యమును సరిజోడు చేయలేదు. దేవుని యొక్క వాక్యమునకు నీ అనుభవమును నీవు ఉంచవలసి ఉన్నది. అవును, ఆ విధముగా నీవు ఉండవలసి ఉన్నది. నీవు చెప్తావు, సరే నేను మంచి మనిషిని, దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, మరొకటి చేశాడు. అయితే దేవుని వాక్యమును నీవు గైకొనుచున్నావా? ఓహో, అది నేను చెప్తాను, అది కాదు. కాదు, మంచిదే. ఒకచోట ఒకటేదో పొరపాటున్నది. అవును, ఆయన నిన్ను అభివృద్ధి కలుగు చేస్తాడు. నిజమే, ఆయన నిన్ను చేస్తాడు. ఎవరికైతే లేవో సంఘశాఖలు అభివృద్ధి పొందుతున్నవి. వారి యొక్క గుడారాలు వారు విస్తరింపచేసుకుంటున్నారు. గొప్పవి, అందమైన ఆలయాలు, ప్రతిది దేశమంతటా ఉన్నవి. అవి ధనవంతమైనవే. డబ్బు కృమరిస్తున్నవి. ప్రతి ఒక్క చోట సభ్యుల సంఖ్య వచ్చుచున్నవి. బైబిల్ ఇలాగూ చెప్పట్లేదా? లోకములోని సంపదలు చివరికి మనుషుల ఆత్మలు ఆమెలో కనుగొనబడినవి. ప్రతిది సమస్తానికి తల్లి అయిన రాజకీయాలకు, సంఘ శాఖలకు మాతృమూర్తి అయిన ఈ పురాతన వేశ్యలో కనుగొనబడినవి. అయితే దేవుని చిన్న గుంపు ఆయనకు పెళ్లి కుమార్తె అయ్యున్నది. ఆ వాక్యమునకు కేంద్రమయ్యున్నది. అక్కడనే స్త్రీలుగా ఉండుటకు పరలోకమందరి ప్రియమైన దేవుడు నిరంతరము మిమ్మల్ని కాపాడు కాక. ఆ వాక్యము నుండి ఎన్నడూ కదలవద్దు. మీరు దీవించబడవచ్చును. మీ వ్యాధి నుండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచవచ్చును. జబ్బుతోనున్నా మీ బిడ్డను ఆయన స్వస్థపరచవచ్చును. ఆయన మీ భర్తను భార్యను స్వస్థపరచవచ్చును. ఆయన మీ తల్లిని మరొకరిని స్వస్థపరచవచ్చును. ఆయన ఆత్మీయందు పైకి క్రిందకు నాట్యము చేయవచ్చు. జ్ఞాపకముచ్చుకో, వర్షము ఒకే విధముగా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద పడును. అయితే ఆ విత్తనము అక్కడ పడినప్పుడు అది నియమించబడిన వారి మీదను నియమింపబడని వారి మీదను పడును. అది నిర్ణయించబడిన వారైతే అది గోధుమైనట్లయితే అది గోధుమనే పుట్టించవలసి ఉంటుంది. అది దేవుని వాక్యమైనట్లయితే అది దేవుని వాక్యమనే పుట్టించవలసి ఉంటుంది. అది కానట్లయితే అలాగైతే అది కానిదే. చూశారా? ఇప్పుడు మీరు గ్రహించారా? ప్రభు మిమ్మల్ని దీవించును. ఇక్కడ నేను చెప్పాను 9 గంటలకు మిమ్మల్ని విడిచిపెట్టబోతున్నానని. ఇక్కడ ఇది 10:20 మీలో అనేక మంది చాలా దూరము వెళ్లవలసి ఉన్నది. నేను మిమ్ము ప్రేమిస్తున్నాను. ఈ విధముగా నేను మిమ్మల్ని ఉంచుటకు కారణం మీ ఎడల నేను కఠినంగా ఉన్నానని కాదు. అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ఎరిగినదేదో వెనుక నేనేది ఉంచాను. సత్యమును నేను మీకు చెప్తాను. నేను వెళ్లి బయట కుటాలలో ఈ వర్తమానాలు బోధించుట నీవు వినవు. లేదు, ఈ మందిరానికి వస్తానని నేను మీకు వాగ్దానం చేశాను. ఇక్కడ నేను నా వర్తమానాలను బోధించున్నది. ప్రభువు నాకు అనుగ్రహించినవి ఇంకా 3-4 ఉన్నవి. వాటిపైన నాకు లేఖనం ఉన్నది. నేను వాటిని ధైర్యంగా వేరొక చోట బోధించలేను. ఇక్కడే తప్ప ఇక్కడ నుండే దేవుని యొక్క వాక్యము బయలుదేరుట ప్రారంభమైనది. దేవుడు అది మార్చవచ్చు. నేను ఇక్కడే నిలబడతాను మరియు ఇక్కడ నుండే తీసుకుని వస్తాను. అవునది నిజం. అక్కడ బయట కూడాలలో నేను రోగుల కొరకై ప్రార్థించుట అలాంటివి ఉంటది. ఒకవైపు విషయాలు చుట్టూ తిరిగే విధం అది గొర్రెలు విడును మాట్లాడలేదు వారు వింటారు. లేకపోతే అది అలా కుక్క మీద ఎరలాంటిది. గ్రహించరా? ఆత్మ వివేచనలో దేవుడు ఎరిగిన సూచనలను నేను చూయించుట మరియు ప్రజల హృదయాలు ఎరుగుట మరియు వాటిని చేయుట అది సవాత్విక సంబంధమైన వరము. ప్రజలను పురికొల్పుట. మొదటి విషయం ఏంటో మీకు తెలుసా? టేపు వారి ఇళ్లలోకి వెళ్తుంది, అది చేరుకుంటుంది. తర్వాత అతడు గొర్రెయినట్లయితే నేరుగా దానితో వస్తాడు. అతడు మేక అయితే టేపును అతడు తిరస్కరిస్తాడు, తన్నివేస్తాడు. తుషరా, మీరు కూడా అది సరైనది. బెన్, అది ఖచ్చితంగా నిజం. బెన్ కు కొంత అనుభవం ఉండి ఉండను. సరే, మంచిది, అది నిజం. నీవు ఆయన వాడవై ఉన్నందుకు నీకు సంతోషంగా లేదా? మీకు ఆనందంగా లేదా? చాలా కాలం క్రితం మనం ఒక చిన్న పెంతికోస్తు పాట పాడుతుండే వారము ఇలాగున. నేనెంతో ఆనందంగా ఉన్నాను, ప్రభు నన్ను బయటికి తీసుకుని వచ్చాను. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, ప్రభు నన్ను బయటికి తీసుకుని వచ్చాను. అది యేసుకొరకు కనట్లయితే నేను ఎక్కడ ఉండేవాడను? నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, ప్రభు నన్ను బయటికి తీసుకుని వచ్చాను. ఓహో, ప్రభు నన్ను బయటికి తీసుకుని వచ్చినప్పటి నుండి నేను ఆనందంగా ఉన్నాను. ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చినప్పటి నుండి నేను ఆనందంగా ఉన్నాను. అది యేసుకొరకు కాకపోతే నేను ఎక్కడ ఉండేవాడను? నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, ప్రభు నన్ను బయటికి తీసుకుని వచ్చాను. ప్రభు నన్ను బయటికి తీసుకుని వచ్చినప్పటి నుండి నేను కేకలు పెడుతున్నాను. ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చినప్పటి నుండి నేను ఆర్భటిస్తూ ఉన్నాను. నేను యేసు కొరకు కాకపోతే ఓ నేను ఎక్కడ ఉండేవాడను? ప్రభు నన్ను బయటికి తీసుకుని వచ్చాను కనుక నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. మహిమ కలుగుడు కాక మీరు ఆనందంగా లేరా? మీరు ఆనందంగా లేరా? అది మనము పడుదాము.
If it had not been for Jesus, oh, where would I be? I'm so glad that the Lord brought me out. Oh, I've been singing since the Lord brought me out. I've been singing since the Lord brought me out. If it had not been for Jesus, oh, where would I be? I'm so glad that the Lord brought me out.
దాని గురించి నీవు ఆనందంగా లేవా? అలాగైతే మనం వెలుగులో నడుద్దాము. ఆ పాట మీకు తెలుసా?
Walk in the light. It's a beautiful light. Comes where the dewdrops of mercy are bright. Shine all around us by day and by night. Oh, Jesus, the light of the world.
మీరది ఇష్టపడలేదా? తిరిగి మరలా పడుదాము.
It's a beautiful light, comes where the dewdrops of mercy are bright. Shine all around us by day and by night. Oh, Jesus, the light of the world. It's sun up.
Amen.
All ye saints of light proclaim Jesus the light of the world. Truth and mercy in his name, Jesus the light.
అది మనం పాడినప్పుడు మనం చేతులు పైకెత్తుదాము.
Shine all around.
One another's hand. Oh, it comes where the dewdrops of mercy are.
మీరు మీరు వెలుగు బిడలేనందుకు మీకు ఆనందంగా లేదా? కుమారుడు పైన ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీరు ఒకరిని ఒకరిని ప్రేమించుడి. ఓ ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత, మీరది నమ్ముతున్నారా?
మీ చేతి గుడిలు బయటకు తీయండి, మీ చేతి గుడిలు బయటకు తీయండి. ఒక్క నిమిషం, మన ప్రభువునకు అలలాడింపబడు నైవేద్యము అర్పిద్దాము. అది పని కాదు. అయితే వారు పావులు శరీరంకు తగిలిన చేతి గుడ్డలరా? అవును. ఆమేన్. ఓహో, అది మిమ్మలను ఆనంద భక్తులుగా చేయలేదా? ఆ పురాతన భక్తులు అక్కడ రోమీల సర్కస్ ఎదుట వెళ్ళకముందు ఆ కొండ ఎదుట నడుచుకుంటూ వెళ్ళుట అక్కడ అది ఊహిస్తున్నాను. అక్కడ ఆ చిన్న పల్లముగానున్న గుట్ట సింహపు గుహలోనికి వెళ్ళునది. అందులోకి ఇలా చెప్పుకుని వెళ్ళుట,
God.
the fields of Zion yield a thousand sacred sweet before we reach the heavenly throne, before we reach the
నేను చెప్పున్నది తిరిగి చెప్పండి. ప్రభువైన దేవా, నీతో నేను గౌరవప్రదంగా వాగ్దానం చేసుకుంటున్నాను. సమస్తమైన అవినీతి నుండి నన్ను శుద్ధునిగా చేయవు. నీ వాక్యములో నాకున్న సమస్త అనుమానం నుండి నన్ను శుద్ధునిగా చేయవు. ఈ ఈస్టర్ మొదలుకొని నూతన సృష్టిగా క్రీస్తు యేసులో నేను ఉండును కాక నా హృదయంలో నీ వాక్యమును భరించుదును కాక అది నా పాదములకు దీపమై ఉండు కాక అది నా త్రోవకు వెలుగై ఉండు కాక ఇప్పటి నుండి నేను నిన్ను వెంబడిస్తాను. యేసు నామములు ఆమేన్. అది మిమ్మల్ని ఆనందభరితులుగా చేయట్లేదా? మనము మృతుల నుండి లేపబడి సజీవులమై ఉన్నామని మన హృదయములతో ఎరిగిన వారమై మనల్ని మనము నూతనముగా సమర్పించుకున్నాము. అది మిమ్మల్ని ఆనందభరితులుగా చేయట్లేదా? ఓహో, మరణించని ప్రేమ చేత నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. వినండి, ఒకరినొకరిని ప్రేమించుడి. మీరు ఎవరినైతే చూడలేదు అట్టి దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూ మీరు చూచుచున్న మీ సహోదరుని మీరు అసహించుకునలేదు, అవునా? కాబట్టి ఒకరినొకరు ప్రేమించుడి. ఆ తర్వాత మీ దేవునికి పరిచర్య చేసినట్లుగా ఒకరినొకరు పరిచర్య చేసుకునండి, అవునా? ఎవరిలోనైతే జీవింపచేయు ఆత్మ ఉన్నదో అట్టి ఈ చిన్నవారిలో ఒకరికి చేసిదిరి కనుక మీరు నాకు చేసిదిరి. ఎప్పుడు మీరు అక్కడతో ఉండటం మేము చూచితిమి, ఎప్పుడు నీవు చెరసాల్లో ఉండటం మేము చూచితిమి, ఇవన్నీ మేమెప్పుడు చేసేదిమి, వారికి మీరేమి చేసిదిరో నాకు మీరు చేసిదిరి. అది అద్భుతము కాదా? నేను ఆయన ప్రేమిస్తున్నాను, మీరు చేయరా? మరొక నిమిషం అనుకున్నట్లయితే ఇంకొక పాట మనం పడవలసి ఉన్నది. ఓ సరే, మనం అవి తీసుకుందాము. మంచిది, మంచిదండి. యేసు నామము స్మరించు స్నేహితులారా, అది మర్చిపోవద్దు. అది ఇప్పుడు మనమంతా పాడుదాము. ప్రతి ఒక్కరూ ఒక పెద్ద హృదయముతో ఇప్పుడు కలిసి ఆయన వైపుకు తీసుకుని వెళ్దాం. మనలో ఉన్నదంతా దానితో ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి. నా కొరకు ప్రార్థించండి. హింస, ఉపద్రవములు, వేడి గాలులు విచ్చుతూ ఉన్నప్పుడు, అన్ని వైపులా దయ్యాలు సవాలు చేస్తున్నప్పుడు, రాత్రి మగళ్ళు మీరు నా కొరకై ప్రార్థిస్తున్నారని నేను జ్ఞాపకముచ్చుకుంటాను. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మీ యొక్క మంచి కాపరి సహోదరు నెవిల్ పక్షంగా నిలబడుడి, సహకార సంఘ కాపరి అయిన సహోదరు క్యాప్స్ వారి మాట వినండి. వారు మీకు జీవవాక్యం బోధిస్తారు. నేను దాన్ని నమ్ముతున్నాను. నేనిది నమ్మకపోతే వారు ఇక్కడ ఉండుటకు నేను అనుమతిచ్చేవాడిని కాను. ఖచ్చితంగా నేను చేయను. వారు వర్తమానం నమ్మారని, నాకు తెలిసినంత వరకు దానితోనే వారు నిలబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆ ఇరువురు పురుషుల ఎడలా నాకు విశ్వాసమున్నది. వారితో ఉండడి. ఎవరికైతే వారి వారి కుటుంబాలు ఉన్నవో ఆ ఇతర సహోదరులు కూడా ఈ రాత్రి ఇక్కడ వారు నిలబడి ఉన్నారు. వారి ఇరుగు పొరుగు వారిగా మీరున్నట్లయితే వారి పక్షంగా నిలబడండి. ఈ రాత్రి వారు ఎందుకు ఇక్కడికి వచ్చారో మీరు విన్నారు.
name of Jesus save you as a shield from every snare. Listen to this. Oh, when temptations round together, just breathe that holy name in prayer. Precious name,
precious name.
Oh, how sweet, oh, how sweet. Oh, Father.
Priyamaina Deva, ఈ ప్రజలను స్వస్థపరచును తండ్రి. యేసు నామములో నీకు ప్రార్థిస్తున్నాను ప్రభువా, అనుగ్రహము చూపండి. నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మనం తల్లవంచుకుందాము. ఓ దేవా, మాతో ఉండుము. ప్రభువా, సహాయము చేయుము. అది నిజంగా నా ప్రార్థన. మనం తిరిగి కలియ వరకు దేవుడి మిమ్మల్ని దీవించును. ఇప్పుడు ఈ మంచి సభకు వేడుకోలిచ్చుటకు అతను ఇష్టపడితే మన ప్రశస్త సహోదరుడు నెవిల్ను నేను అడగబోతున్నాను. మీ ఒక్కొక్కరిని దేవుడు ప్రేమించును. మీ వంటి ప్రజలకు నేను ఎంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరూ నా వర్తమానాన్ని ఎవరు నమ్మలేని వారంటైతే అది ఏమవుతుంది? ఇక్కడ ప్రజలున్నారు. మనం పొందుకున్న ఈ వర్తమానం కొరకై చనిపోవారు మీరున్నారు. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగాక. నా ప్రార్థనలు మీతో ఉంటవి. నా ఆశీర్వాదాలు మీలో ఒక్కొక్కరికి తోడుగా ఉంటవి. ఆ పునరుద్ధానములో మీరు ఒక భాగమని మీరది మరచిపోకుందుట కాక జీవింపు చేయు ఆత్మశక్తి ఇప్పుడు మీలో ఉన్నది. అదంతా సంసిద్ధమైనది. మీరు దేవుని బిడ్డ. సహోదరు నెవిల్ వీడ్కోలిచ్చే వరకు మనం తలవంచుకుందాము మరియు దేవుడి మిమ్మను దీవించును.